ಶ್ರೀಮದ್ರಮಣ ಗೋವಿಂದ ಹರಿ ನಮಃ ಪಾರ್ವತೀಪತಯೇ ನಮಃ ಹರ ಹರ ಮಹಾದೇವ. ಗುರುಬ್ರಹ್ಮ ಗುರುರ್ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಂ ಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಸದಾಶಿವಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯಮಾಂ ಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ. ಹುಕಾರೋ ಕ್ಷಂಧಕಾರಸ್ಯ ತೃಕಾರಸ್ಥ ನಿರೋಧಕಃ ಅಂಧಕಾರೋ ನಿರೋಧತ್ವಾತ್ ಗುರುರಿತ್ಯಭಿಧೀಯತೆ. ಸಿಂಧೂರಾರುಣ ವಿಗ್ರಹಾಂ ತ್ರಣಯನಾಂ ಮಾಣಿಕ್ಯ ಬೌಲಿತ್ಪುರತ್ತಾರಾನಾಯಕ ಶೇಖರಾಂ ಸ್ಮಿತಮಿಖಿಂ ಆಪೀನ ಭಕ್ಸೋರುಗಾಂ ಪಾಣಿಭ್ಯ ಮಣಿಪೂರ್ಣ ರಕ್ತಚಷಕಂ ರಕ್ತೋತ್ಪಲಂ ಬಿಭ್ರತೀಂ ಸೌಮ್ಯಾಂ ರತ್ನಘಟಸ್ಥ ರಕ್ತಚರಣಾಂ ಧ್ಯಾಯೇತ್ ಪರಮಂಬಿಕಾಂ. ಮಾಣಿಕ್ಷವೀಣಾಮುಪಲಾಲಯಂತೀಂ ಮದಾಲಸಾಂ ಮಂಜುಳವಾಗ್ವಿಲಾಸಾಂ ಮಖೇಂದ್ರನೀಲಜ್ಜಿತಿ ಕೋಮಲಾಂಗೀಂ ಮಾತಂಗಕನ್ಯಾಂ ಮನಸಾ ಸ್ಮರಾಮಿ. ಚತುರ್ಭುಜೇ ಚಂದ್ರಕಲಾವತಂಸೇ ಕುಚೋನ್ನತೆ ಕುಂಕುಮರಾಗಶೋಣೇ ಪುಂಡ್ರೇಕ್ಸುಪಶಂಕುಶಪುಷ್ಪಬಾಣ ಹಸ್ತೇ ನಮಸ್ತೆ ಜಗದೇಕಮಾತಃ. ಶುಕ್ಲಾಂ ಬ್ರಹ್ಮವಿಚಾರಸಾರ ಪರಮಾಂ ಆದ್ಯಾಂ ಜಗದ್ವ್ಯಾಪಿನೀಂ ವೀಣಾ ಪುಸ್ತಕಧಾರಿಣೀಂ ಅಭಯದಾಂ ಜಾಡ್ಯಾಂಧಕರಪಕಾಂ ಹಸ್ತೇ ಸ್ಫಾಟಿಕಮಾಲಿಕಾಂ ವಿದಧತೀಂ ಪದ್ಮಾಸನೆ ಸಂಸ್ಥಿತಾಂ ವಂದೇತಾಂ ಪರಮೇಶ್ವರೀಂ ಭಗವತೀಂ ಬುದ್ಧಿಪ್ರದಾಂ ಶಾರದ. ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂಜೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇದು. ಸತ್ಯಜ್ಞಾನಸುಖಸ್ವರೂಪಮವಲೋ ಕ್ಷೀರಾಬ್ಧಿ ಮಧ್ಯಸ್ಥಿತಂ ಯೋಗಾರೂಢಮತಿ ಪ್ರಸನ್ನವದನಂ ಬಹುಶಃ ಸಹಸ್ರೋಜ್ವಲಂ ತ್ರಕ್ಷಂ ಚಕ್ರ ಪಿನಾಕಸ ಭಯವರಾನ್ ಬಿಭ್ರಾಣ ಮರ್ಕಚ್ಛವಿಂ ಛತ್ರೀಭೂತಫಣೀಂದ್ರಮಿಂದುಧವಳಂ ಲಕ್ಷ್ಮೀ ನೃಸಿಂಹಂ ಭಜೇ. ವಕ್ರತುಂಡ ಮಹಾಕಾಯ ಸೂರ್ಯಕೋಟಿ ಸಮಪ್ರಭ ಅವಿಘ್ನಂ ಕುರು ಮೇ ದೇವ ಸರ್ವಕಾರ್ಯೇಷು ಸರ್ವದಾ. ವ್ಯಾಸಾಯ ವಿಷ್ಣುರೂಪಾಯ ವ್ಯಾಸರೂಪಾಯ ವಿಷ್ಣವೇ ನಮೋ ವೈ ಬ್ರಹ್ಮನಿಧಯೇ ವಾಸಿಷ್ಠಾಯ ನಮೋ ನಮಃ. ಪ್ರಹ್ಲಾದನಾರದ ಪರಾಶರ ಪುಂಡರೀಕ ವ್ಯಾಸಾಂಬರೀಶ ಶಿಖಶೌನಕ ಭೀಷ್ಮದಾರ್ಭ್ಯಾಂ ರುಕ್ಮಾಂಗದಾರ್ಜುನ ವಸಿಷ್ಠ ವಿಭೀಷಣಾದೀನ್ ಪುಣ್ಯಾನಿಮಾನ್ ಪರಮ ಭಾಗವತಾನ್ ಸ್ಮರಾಮಿ. ಶ್ರೀಮದ್ರಮಣ ಗೋವಿಂದ ಹರಿ ನಮಃ ಪಾರ್ವತೀಪತಯೇ ನಮಃ ಹರ ಹರ ಮಹಾದೇವ. ಶ್ರೀಮಾತಾ ಶ್ರೀ ಮಹಾರಾಜ್ಞೀ ಕೀ ಜೈ. ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ, ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ, ಶ್ರೀ ಶೃಂಗೇರಿ ಪೀಠಾಧಿಷ್ಠಾನಸ್ಥಿತ ಜಗದ್ಗುರು ಶಂಕರಾಚಾರ್ಯ ಪವಿತ್ರ ಪಾದಾಭ್ಯಾಂ ನಮಃ, ಸಭಾಯೈ ನಮಃ, ಪರಮಾತ್ಮನೇ ನಮಃ. ಪರಮೇಶ್ವರಿ ಪರಮೇಶ್ವರ ಸ್ವರೂಪಿಲ್ಲರ ಶ್ರೀ ಪರಾಂಬಾ ಪರದೇವತಾ ಮಹಾರಾಜ್ಞಿ ತ್ರಿಪುರ ಸುಂದರಿ ಪ್ರತಾಪ ಭಾರತಿ ಪರಾಭಟ್ಟಾರಿಕಾ ದಿವ್ಯ ಸ್ವರೂಪಮೈನ ಸಂಪ್ರದಾಯಬದ್ಧಮೈನ ಸದ್ಗುರುಳ యొక్క దివ్య చరణములకు సదా సవినయ సాష్టాంగ అనేక అనేక నమస్కృతులు అర్పించుకుంటూ ప్రస్తుతం దేవీ భాగవతంలో నైమిషారణ్యంలో శ్రీస్థితుల వారు శివతనగాది మహర్షులకు చెప్పినటువంటి విధి విశేషాలు అనాది కాలంలో మొదటిసారిగా శ్రీ భువనేశ్వరీదేవి సాక్షాత్ జగదీశ్వరి ఆ వ్యాసుల వారి ద్వారా మనకు అనుగ్రహించారని వారి ద్వారా ఉపదేశింపబడని పరంపరాగతమైన ధర్మాన్ని మనం ప్రస్తుతించి అంటే ఓ గౌరవభావన చేత శ్రవణం చేయవలసి ఉంది పవిత్ర హృదయం చేత. దీనిలో నిన్నటి కథాభాగంలో నిన్న చెప్పినటువంటి ప్రవచనంలో చివరి భాగంలో పంచపాండవులు వనవాసం చేస్తున్నటువంటి సందర్భంలో కొద్ది రోజుల తర్వాత ఓ సమయంలో నారదాది మహానుభావులైనటువంటి యొక్క మహర్షి నారద మహర్షితో పాటు వ్యాసుల వారు కూడా రావడం, సరే దైవికంగా వారి దర్శన భాగ్యం పొందడం పర్వదినం నాడు శుక్రవారం, అలాగా ఆ దర్శన సందర్భంలో కుశల ప్రశ్నలు వేసి మహర్షులు గురువులు గురుతురుల యొక్క మర్యాద ఆ వనవాసంలో ఉన్నా కూడా అజ్ఞానం పోగొట్టి జ్ఞానమిచ్చేటువంటి గురువులు కనుక అలాంటి గురువుల అనుగ్రహం పొందే ఉద్దేశం చేత పంచపాండవులు ద్రౌపదీదేవి కుంతీదేవి శిరస్సు నుంచి నమస్కారం చేశారు. కుశల ప్రశ్నలు యోగక్షేమాలు అయిపోయిన తర్వాత వారు అడుగుతూ ఉన్నారు, అమ్మా ఇంత అసాధ్యమైనటువంటి యొక్క వనవాస వ్రతం ఎలా జరుపుతున్నారో, మీరు దీనిలో ధర్మాలు ఎలా ఆచరిస్తున్నారో, వ్రతాలు ఎలా ఆచరిస్తున్నారో, మరి చాలా సంతోషమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం, ఇంత బాధ్యత ఇంత శ్రమ తీసుకొని కూడా మీరు ఎలా చేస్తున్నారంటే అంటే అన్నది స్వామి యథాశక్తిగా మనఃపూర్వకంగా మనసావాచ కర్మణ దైవపరమైనటువంటి కార్యక్రమాలు మనస్సు ద్వారా మాట ద్వారా కర్మ ద్వారా దానికి దీనికి ఒక అనుబంధం ఉండేటట్లుగా సమానంగా చేయాలి. కానీ మాట ఒకటి పని ఒకటి క్రియ ఒకటి ఉండకూడదని పెద్దలు చెప్తారు కదా. యథాశక్తిగా ఆచరిస్తున్నాం, శక్తి లోపం లేకుండా ఆచరిస్తున్నాం మనఃపూర్వకంగా. ఆ పరమాత్ముడు జగదీశ్వరుడు జగదీశ్వరి మమ్మల్ని మీలాంటి పెద్దల ద్వారా అనుగ్రహించాలని అపేక్షిస్తున్నాం. ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క ద్వాదశీ పర్వదినం. అలా అంటే మీకు ఏమైనా అభిలాషలు ఉన్నట్లుగా కొంచెం లక్షణాలు కనిపిస్తున్నాయని వ్యాసుల వారు అనుభూతూ ఉండగా కుంతీదేవి కుమారుల సమక్షంలో సంబంధించిన ముక్షుల సమక్షంలో అడుగుతోంది. నారదుల వారిని కూడా ఉద్దేశించి మీరు జ్ఞానైక్యనిష్టతో కూడినటువంటి మహానుభావులు, మీ దర్శనం వల్ల మాకు ఏదో ఒక విశిష్టమైన కోరిక నెరవేరుతుంది, ఒక శుభం కలుగుతుందని ఉంది. మా వంశీకులను చూసి చాలా రోజులు అయిపోయింది, ఈ మధ్యలో రకరకాల కారణాలు మేము అనుభవించాం. సంబంధించిన వంశీకులు అకాల మరణం పొందగా వారికి తగినటువంటి యొక్క ఉత్తర క్రియలు చేయలేకపోయామని చెప్పేసి యథాశక్తిగా చేశాం. అయినా కూడా వారు సుగతులు పొందుతున్నారో దుర్గతులు పొందుతున్నారో సంవత్సరంలో చేయవలసినటువంటి యొక్క వంశానికి చేయదగినటువంటి పుణ్యకర్మలు లాంటివి ఏవైతే ఉన్నాయో, దాన ధర్మములు, మకర సంక్రాంతి విధి విశేషాలు, మహాయపక్షములు, అమావాస తర్పణలు, ఇతరమైనటువంటి వగైరాలు, దక్షిణాయన తర్పణలు, ఈ వగైరాలన్నీ కూడా సానుకూలంగా సవిధిగా సక్రమంగా సంపూర్ణంగా చేసిన తృప్తి మాకు కలగటం లేదు. చేస్తున్నాం, చేస్తున్నారు. తృప్తి కలిగినటువంటిది జ్ఞాత్వా కర్మాని కురువీత, ఏదైనా పని చేస్తే ఆ కర్మ యొక్క లక్షణం ఏమిటో, లక్ష్యం ఏమిటో, దాని అనుభవం అంటే దాని యొక్క ప్రతిఫలం ఏమిటో దాన్ని తెలుసుకొని చేయటం వల్ల విధి ప్రకారంగా ఏ ఆత్మతృప్తి పొందుతామో. ఎవరో ఏదో పసుపు విసారు కుంకుమ చల్లారని మనం కూడా పసుపు కుంకుమ చల్లితే దానివల్ల అసంతృప్తి అనే విషయం కస్తోకొస్తో ఇంకా మేము మర్చిపోయలేదు. మహానుభావులారా, మహర్షులారా, అయితే తమరిని చూస్తూ ఉంటే ఈ సందర్భంలో ఈ సమయంలో ఒక విశిష్టమైన కోరిక కలుగుతుంది. బ్రతికున్నటువంటి వాళ్ళు వంశీకులైనటువంటి వాళ్ళకి వారికి సుగతులు కలగడం కోసం కూడా పితృరుణం తీర్చే ఉద్దేశం చేత, పితృరుణం అంటే తండ్రి గారికి బాకీ కాదు, గతించినటువంటి చనిపోయినటువంటి యొక్క పెద్దలను ఉద్దేశించి చేయవలసినటువంటి పనులు, పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేసి కూడా వాటి ద్వారా సంతృప్తి పొందక మా వాళ్ళు ఏ నరకంలో ఉన్నారో, ఎక్కడ బాధల్లో ఉన్నారో, మేము ఇక్కడ బాధల్లో ఉన్నాం, మేము ఇలాంటి దుస్థితిలో ఉన్నాం అనే ఉద్దేశం చేత మనస్సు చాలా పరిపరివిలాద బాధపడుతోంది. ఇలాంటి బాధను దూరం చేసి బోధన చేసే ఉద్దేశం చేత ఓ చిన్న కోరిక కలుగుతుంది. మీరు సంపూర్ణ జ్ఞానులు కనుక చనిపోయినటువంటి మా వంశీకులందరినీ కూడా మా పిల్లలు కూడా చెప్పలేకపోతున్నారు, చూడాలని ఉంది ఈ కర్మచక్షువులతో, అంటే కళ్ళతో, ఈ కళ్ళతో చూడాలని ఉంది అని అంటే అప్పుడు శతయూపాశ్రమ సన్నిధానానికి వెళ్ళి సుష్ణాతులై చక్కగా స్నానం చేసి నారదాది మహర్షులు వచ్చి వ్యాసులు వారు వీరు ఇద్దరు కలిసినటువంటి వారై ఆ కుంతీదేవికి ఒక అక్షరంతో కూడినటువంటి మహామంత్రాన్ని ఉపదేశించారన్నారు. ఎందుకని అంటే శారీరక భ్రాంతులు నశించి, ప్రకృతి భ్రాంతులు నశించి, వ్యవహారిక సుఖ సౌఖ్యంతో కూడినటువంటి యొక్క విధి విశేషాలతో కూడినటువంటి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములు నశించి శుద్ధమైనటువంటి యొక్క సదుద్దేశం చేత, సద్భావన చేత, మంచి చూపుతో కూడినటువంటి యొక్క వివేకంతో కూడినటువంటి ఆ పెద్దల దర్శనం వల్ల మరి వంశానికి క్షేమం కలుగుతుంది, భారతీయ ధర్మాన్ని కాపాడిన సత్ఫలితం వస్తుంది. ఆ ఉద్దేశం చేత అలాంటి యొక్క మంత్రాన్ని వారికి ఉపదేశించారని, కాస్తో కొస్తో వారు పూర్వకాలం నుంచి గురుపరంపరాగతమైన మంత్ర సాంప్రదాయకంగా మంత్రఫలం వల్ల బతికేవాళ్ళు గనక దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంత దైవతం తన మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. కనుక దైవాధీనం దైవం యొక్క ఆధీనంలో జగత్తు మొత్తం ఉంటే మంత్రాధీనంత దైవతం ఆ మంత్రములు సుస్వరంగా స్పష్టంగా సవిధిగా సనాతనంగా గురువు ముఖత ఉపదేశింపబడి శ్రద్ధాభక్తులతో భయోత్పాతంగా భక్తి శ్రద్ధలతో సంప్రదాయ ప్రకారంగా దాన్ని అనుష్ఠానం చేసినప్పుడు మంత్రము యొక్క వైభవం అనుభవంలోకి వస్తుంది. దీనిలో మార్పులుంటే అక్కడ కూడా మార్పులు కలుగుతాయి. కనుక మంత్రం అంటే దేవత. ఆ మంత్రం ఎవరిది ఆధీనంలో ఉంటుంది? ఉపాసనాపరుడి ఆధీనంలో ఉంటుంది. రకరకాల మంత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి, అసలు 9 కోట్ల మహామంత్రాలు ఉన్నాయి భారతదేశంలో కలియుగం ప్రారంభంలో. మనం ప్రథమ పాదే చెప్పుకుంటున్నాగా, కలియుగే ప్రథమ పాదే అంటున్నాగా ప్రతిరోజు. అయితే కూడా అలాంటి యొక్క మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రాలు క్రమక్రమంగా సజీవులైనటువంటి వాళ్ళు సంప్రదాయం తెలిసి వాళ్లకు ఉండబడేటువంటి యొక్క సాంఘికపరమైనటువంటి వసతుల చేత కొంతమంది చేయలేక కొంతమంది చేద్దామని ప్రయత్నం చేసి కొంతమంది చేయడానికి భయపడి కొంతమంది చేయొద్దని చెప్తే విని కొంతమంది కాస్త కొస్త చేస్తున్నాం అనుకుని చేయకపోయినా కూడా భేషజంగా ఉండి మొత్తానికి ఇలా ఉన్న సందర్భంలో ఈ జ్ఞానులైనటువంటి మహర్షులంతా కూడా దేవతాలోకాలకు వెళ్ళి ఆ పరమాత్మని పరమేశ్వరిని ప్రార్థించారట. పరమాత్మను తీసుకెళ్ళి పరమేశ్వరిని ప్రార్థించారు. అమ్మా, మీరు చెప్పినటువంటి యొక్క మీరు అనుగ్రహించినటువంటి సనాతనబద్ధమైనటువంటి గురు సంప్రదాయమైనటువంటి మంత్రములు 9 కోట్ల మహామంత్రాలు భారతీయులు తప్పకుండా అనుష్ఠానం చేయాలి సవిధిగా విధి ప్రకారంగా. దానిలో ఎవరు ఏమి చేయలేకపోతున్నారు కలియుగ ప్రభావం చేత రకరకాల కారణాలనై చేయలేకపోతున్నారంటే ఈ మంత్రదేవతలందరినీ కూడా ఒక్కసారి ఆమె ఆ మంత్రశక్తిని సేకరించి 7 కోట్ల మహామంత్రాలుగా తయారు చేశారట బ్రహ్మాది దేవతల సమక్షంలో. 9 కోట్ల మహామంత్రముల యొక్క మహిమ 7 కోట్లలో. అయితే ఈ 7 కోట్ల మంత్రాలు కూడా కలవు పంచ సహస్రాణి జాయతే వర్ణశంకర. కలియుగంలో మొదటి భాగంలో 5000 సంవత్సరాలు దాటిన తర్వాత చాంద్రమాన సిద్ధాంతం భారతీయ కాలమాన ప్రకారంగా మనకు ఆంధ్రదేశంలో ఇక్కడ బ్రాహ్మణులు ఏమిటో, స్త్రీలు ఏమిటో, పండితులు ఏమిటో, అజ్ఞానులు ఏమిటో, మునులు ఏమిటో, మరి తల్లులు ఏమిటో, పతివ్రతలు ఏమిటో, జ్ఞానులు కాక మరి సామాన్యమైన వ్రతనిష్టాగరిష్ఠులు ఏమిటో, ఇదంతా కూడా మార్పు చెంది పురుషుడా స్త్రీయా ఈ వ్యక్తి అనే సందేహంతో కూడినటువంటి యొక్క రకరకాల వేషధారణలు పొందినటువంటి వాళ్ళు రకరకాల భావాలతో కూడినటువంటి యొక్క జనం ఉద్భవిస్తారని చెప్పారు. అంటే పుట్టిన వాళ్ళు ఇలాంటి ప్రవర్తనలో ఉంటారు. ఎవరైనా మంత్రానుష్ఠానం చేస్తే, ఓ దానం చేస్తే, తపస్సు చేస్తే దాని మీద అభ్యంతరపక్షం తెలియచేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇలాగా కలియుగం వర్ధిల్లుతుంది ప్రారంభంలో, ప్రథమ దశలో, 28వ మహాయుగం అంటే ప్రస్తుతంలో. అయితే ఇలాంటి సందర్భంలో ఈ మంత్రాలు విధి ప్రకారంగా సంప్రదాయంగా గురువు దగ్గర అనుగ్రహం పొంది అంటే ఉపదేశం పొంది సమానంగా చేయలేనటువంటి అంటే చేయాలి అంటే ముందు అసలు ఆరోగ్యంతో కూడిన ఆయుష్యు కావాలి, సాంఘికపరమైనటువంటి వ్యవస్థలు సరిగా ఉండాలి. మంత్రానుష్ఠానం చేసేవాళ్ళు వేకువజామున స్నానం చేయాలి, నీళ్ళ వసతి లేకపోతే 7 గంటలకు కుళాయి నీళ్ళు వస్తే ఏం చేయగలుగుతారు, ఇట్లాంటి సాంఘికపరమైన వసతులు ఉండాలి. నదుల తీరంలో అందరూ నివసించలేరు కదా. ఇలాంటి సందర్భంలో మళ్ళీ వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తే ముఖ్యాంశం ఏమిటి అంటే 3 కోట్ల మహామంత్రాల రూపంలో మనకు అనుగ్రహించారు 9 కోట్ల మహామంత్రాల శక్తిని బీజాక్షరముల ద్వారా. ఈ బీజాక్షరములు అంటే మామూలు మనం తెలుగు భాషలో చదువుకునేటువంటి యొక్క అక్షరమాలికకే దీనికి మాతృకలు అంటారు. బాగా వినండి, మాతృకలు అంటారు. మాతృకలు అంటే ఉపాసనా సాంప్రదాయపరమైన మంత్రాలు. ఉపనిషత్ మంత్రాలు వేరు, వేద మంత్రాలు వేరు, రుక్పరమైన మంత్రాలు వేరు, తాంత్రిక మంత్రాలు వేరు, శాబరి మంత్రాలు వేరు. అలాగే ఈ వాచకమైనటువంటి ఉపాసనాపరమైనటువంటి మంత్రాలలో అలాంటి ఒక్కొక్క బీజాక్షరం, ఉదాహరణకి ఐం అనే బీజం ఉందనుకోండి, అది సారస్వత బీజం అంటే సరస్వతి బీజం, మన శారదామ్మవారి యొక్క స్వరూపం. అంటే ఈ యొక్క ఒక్క బీజాన్ని అంటే ఒక అక్షరాన్ని కొన్ని లక్షలు కాదు కోట్ల సంవత్సరాల యుగాల పర్యంతం వాళ్ళు అనుష్ఠానం చేసి ఆ చేసి మనందరికి కూడా ఆ బ్రహ్మాది దేవతల యొక్క కరుణాకటాక్షం చేత పరమేశ్వరి అనుగ్రహంతో మనలాంటి వాళ్ళు ఈ సామాన్య జ్ఞానం కలిగిన వాళ్ళు చేస్తే కూడా దాని మహిమతో కూడినటువంటి సరస్వతి అంటే విద్యాయోగం పొందదగినటువంటి స్థితిని దాని ఎందు శక్తివంతంగా చేకూర్చారు గనక గురువు చెప్పిన సంప్రదాయ ప్రకారంగానే మంత్రానుష్ఠానం చేయాలి. ఇలాంటివి లక్ష్మీ బీజం ఐశ్వర్యం కోసం, ఆరోగ్య బీజం, అలాగే ఈశ్వర బీజం, మన్మథ బీజం, అలాగే మరి ఇతరమైనటువంటి యొక్క శత్రు బీజం, ఇలాంటివన్నీ కూడా చెప్పారు. సారాంశం ఏమిటి అంటే ఈ మంత్రములన్నీ కూడా మంత్రాధీనంత దైవతం. కలియుగంలో మనకు దేవతలు అంటే ఈ కళ్ళకు కనిపించేటువంటి వాళ్ళు దేవతలు మంత్ర రూపంలోనే కనిపిస్తారు, మంత్రములే దేవతలు అంటారు భాగవతంలో, దేవీ భాగవతంలో, పురాణాలలో, శాస్త్రీయ ప్రమాణం శాస్త్రభావంతో మనం తీసుకున్నట్టయితే. అయితే ఇలాంటి యొక్క మంత్రములు ఏవైతే ఉన్నాయో ఈ మంత్రాలన్నీ కూడా సుగతులు కలుగ చేస్తాయి కానీ దుర్గతులు కలుగ చేయవో ఎవరికి కూడా. మంత్ర విధానం ప్రకారంగా దాన్ని అనుష్ఠానం చేయాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో. కార్యమేమిటో అకార్యమేమిటో, మంత్ర ఉచ్చారణ ఎలా చేయాలో ఎలా చేయకూడదో, పొరపాటు పడి చేస్తే దానికి గురువు సంప్రదాయంలో ప్రాయశ్చిత్తం ఏమిటో శ్రద్ధాభక్తులతో ఆచరించి శ్రద్ధగా చేసిన దానికి మంత్రబలం వస్తుంది. ఇలాంటి మంత్రానుష్ఠానం వ్యాసుల వారు, నారదుల వారు కూడా శతయూపాశ్రమంలో చేసి వచ్చినటువంటి వారి ఆ దివ్యమైనటువంటి యొక్క అమ్మవారిని ప్రార్థించారటండి. ప్రకృతిం పురుషారామ, ప్రకృతిం పురుషారామ, సగుణాం నిర్గుణాం తథా దేవదేవీం బ్రహ్మరూప మణిద్వీపాధివాసిని యదా న వేదా న చ విష్ణురీశ్వరో న వాసవో నైవ జలాధిపస్తదా న విత్తపో నైవ యమశ్చ పావకస్తదాసి దేవి త్వమహం నమామి తాం, బలం న వాయుర్న ధరా న చాంబరం
ಗುಣಾನತೇಸಾಂಚ ನಚೇಂದ್ರಿಯಾನ್ಯಕಂ ಮನೋನ ಬುದ್ಧಿರ್ನಚತಿಗ್ಮುಹುಸಿ ತದಾಸಿ ದೇವಿತ್ವಮಹಂ ನಮಾಮಿತಾಂ ಇಮಂ ಜೀವಲೋಕಂ ಸಮಾಧಾಯ ಚಿತ್ತೇ ಗುಣೈರ್ಲಿಂಗಕೋಸಂಚ ನೀತ್ವಾ ಸಮಾಧೌ ಸ್ಥಿತಾಕಲ್ಪಕಾಲೌ ನೀಯಸ್ಯಾತ್ಮ ತಂತ್ರ ನಕೋಪ್ಯಸ್ತಿ ವೇತ್ತ ವಿವೇಕಂ ಗತೋಪಿ.
ಓಮ ಓ ತ್ರಿಭುವನೇಶ್ವರಿಯ ದೇವಿ, ಸರ್ವಸ್ವರೂಪಕಂಗಾ ಸರ್ವಕಾರಣಂಗಾ ಪ್ರಕೃತಿ ರೂಪಕಂಗಾ ಸಗುಣ ನಿರ್ಗಾಕೃತಿಗಾ ಬ್ರಹ್ಮರೂಪಿಣಿಗಾ ಮಣಿದ್ವೀಪ ನಿವಾಸಿನಿಗಾ ಬ್ರಹ್ಮವಿಷ್ಣಮಹೇಶ್ವರುಳಕು ಇಂದ್ರಾಗ್ನಿ ಯಮ ಕುಬೇರಳಕು ಪೂರ್ವಮೇ ವಾಳಕು ಸೃಷ್ಟಿ ಸ್ಥಿತಿಲಯ ಕಾರಕಮಲು ತಿಳಿಯಚೇಸಿನಟುವಂಟಿ ಸಾಕ್ಷಾತ್ ಪರಮೇಶ್ವರಿ. ನೀಕಂಟೇ ಮಿಂಚಿನಟುವಂಟಿ ಯೊಕ್ಕ ದೇವತ, ನೀ ಅಂಶಲೇನ ದೇವತ ವೇರೇ ಎಕ್ಕಡ ಎವರಿಕಿ ತಿಳಿಯದು, ಅಂಟೇ ಲೇದು ಕನುಕ. ಇಲಾಂಟಿ ಯೊಕ್ಕ ಪ್ರಾರ್ಥನ ఆ యొక్క వ్యాసాది మహర్షులు నారదాది మహర్షులు వాళ్ళ సమక్షంలో చేసిన సందర్భంలో ఆ పరమేశ్వరి భువనేశ్వరి దేవి అనుగ్రహించి, చూడండి మహర్షుల మీద ఉండబడేటువంటి మంత్రబలంలో ఎంత ఆప్యాయత ఉందో, ఎంత సనాతనం ఉందో, ఎంత మహిమ ఉందో, ఎంత కారణం ఉందో, ఎంత వైభవం ఉందో, నిదర్శనమైనటువంటి యొక్క అనుభవం ఎట్లా ప్రత్యక్షంగా ఎంత ఉందో, ఆ యమధర్మరాజాది బ్రహ్మాది దేవతలతో పాటు వైష్ణవుడు అంటే విష్ణు పరమాత్మతో పాటు వాళ్ళందరి యొక్క అనుమతితో ఆ పాపలోకం అంటారు ఇతర లోకాలు, పుణ్యలోకం అంటే వైష్ణవ లోకం అంటే విష్ణులోకం స్వర్గం అన్న, అలాంటి లోకాల్లో ఉండబడేటువంటి పాపలోకంలో ఉండబడేటువంటి వాళ్ళు ఎవరున్నారని వీళ్ళు అనుమానపడుతున్నారో వాళ్ళు ఎక్కడెక్కడ ఏ కారణం వల్ల అనాది కాలం నుంచి పాపలోకంలో వాళ్ళు కాలక్షేపం చేస్తున్నారో అట్లాంటి పాపలోకంలో ఉండబడేటువంటి యొక్క జీవుల్ని వీళ్ళు చూడటానికి ప్రయత్నం చెప్పినప్పుడు పాపలోకంలో ఉండబడేటువంటి వీళ్ళ వంశీకులు చాలా తక్కువ, ఏదో అల్పసంఖ్యగా, సరే పుణ్యలోకంలో ఉండబడే వీళ్ళ వంశీకులు ఎక్కువ గనక మా వంశీకులంతా కూడా పుణ్యం చేశారు గనక సుగతులు పొందారు, మంచి గతిని పొందారు, మంచి గతులు అంటే స్వర్గాన్ని పొందారు. ఇక పాపలోకంలో ఉండబడేటువంటి అల్పసంఖ్య ఎవరో తెలిసో తెలియకో, ఎందుకంటే యుద్ధ భయాల వల్ల, శత్రు భయం వల్ల, రాష్ట్ర భయం వల్ల, మరి ఇలాంటి కారణాల చేత తెలిసో తెలియకో పాపలోకాన్ని పొందిన వాళ్ళు కూడా సుగతులు కావాలని వీళ్ళు అలాంటి యొక్క ఏకాక్షర బీజం ఒక అక్షరం ఆ ఉపదేశింపబడినటువంటి మంత్రము ద్వారా ఆ పెద్దలను దర్శించినటువంటి వారై, అంటే వారిని చూసినటువంటి వారై, వారిని క్షమాపణ కోరి ఈ లోకంలో చేయదగినటువంటి యొక్క కృతకృత్యములు అంటే పుణ్యమార్గానికి పుణ్యకార్యానికి సంబంధించినటువంటి వంశ వృద్ధి కోసం చేయదగినటువంటి పనులు ఆచరించారని కథాభాగంలో సారాంశం. మంత్రానుష్ఠాన మహిమ ఇహలోకంలో సజీవులై ఉన్నటువంటి చేసినటువంటి వ్యక్తులకే కాక పరలోకంలో ఉండే యొక్క దేవీకరణతో కూడినటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వంశీకులకు కూడా గతించినటువంటి వాళ్ళకి పాపలోకంలో ఉన్నప్పుడు సుగతులు కలుగ చేస్తాయి. ఆ మహిమ సుగతులు కలుగ చేస్తుంది. ఇలాంటి యొక్క భావాన్ని మనం గుర్తించుకోవాలి. తర్వాత తతో దినే తృతీయేచ, కొద్ది రోజులు ఇలాగా అయిపోయిన తర్వాత ఆ పంచపాండవుల వంశానికి చెందినటువంటి యొక్క మహానుభావులు ఒకటి రెండు వంశాలు క్రమక్రమంగా చరిత్రలో పూర్తయి భారతావనిలో కాలక్షేపం చేస్తున్న సందర్భంలో పరీక్షిత మహారాజు గారని ఒక ఆయన ఉద్భవించారు. భాగవతంలో వీరి విశేషం చాలా గొప్పగా చెప్పారు కనుక పరీక్షిత మహారాజు గారి చరిత్ర వింటే మనకు పరీక్షలు లాంటి ఇబ్బందులు రావు. కాగా ఆ పరీక్షిత మహారాజు గారు పుట్టిన దగ్గర నుంచి ఎలాంటి వాడయ్యా అంటే అటు ఇటు పైకి కిందికి పక్కకి వెలపలకి వెనక్కి ముందుకి చూసే స్వభావం కలవాడు. చంటి పిల్లల లక్షణాలు కొన్ని చెప్పుకున్నాం మన పూర్వం కథాభాగంలో మనకు తెలిసిన పద్ధతిలో. అయితే అలాగా చూస్తూ ఉంటే వీళ్ళంతా అనుకున్నారు దేన్ని గురించి ఇంత చంటి పిల్లవాడు నినగాక మన పుట్టిన వాడు గట్టిగా 12 రోజులు కాలేదు ఏం ఆలోచిస్తారా అని వాళ్ళందరూ అనుకుంటూ ఉంటే సరే ఈయన యొక్క పుట్టుకతో ఉండబడేటువంటి యొక్క స్వభావం అది అలాగా చూస్తున్న సందర్భంలో ఇక కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఈ మహారాజు గారు క్రమక్రమంగా వంశీకుల యొక్క అనుగ్రహం చేత చంటి పిల్లలు పెద్దవాళ్ళు కావాలి అంటే దేవి అనుగ్రహం కావాలి. దేవీ భాగవతంలో 2వ వర్గంలో చెప్పారు షష్ఠీదేవి అని మంచం మీద నుంచి పిల్లలు పడుకొని ఆ కింద పడిపోతే పాలు తాగుతూ తాగుతూ తల్లి దగ్గర పాలు తాగడం ఆపివేస్తే నిద్రపోకుండా తల్లిని నసబెట్టడం అంటారు ఆ తల్లిని ఇబ్బంది పెడితే వీటన్నిటి కూడా మంత్రానుష్ఠానాలు ఉన్నాయండి ఈనాడు ఉన్నాయి మన ఆంధ్రదేశంలో. భర్త లేని స్త్రీలు కూడా మంత్రాలు పెడుతున్నారు. ఉద్దేశం ఏమిటి అంటే అమల్లో ఉన్నాయి కావాల్సిన విషయం అది. సరే ఇలాంటి యొక్క దశలో ఈ ఈ ప్రకృతి మాత అయినటువంటి యొక్క షష్ఠీదేవి వీళ్ళందరూ కాపాడమే కాక ఈ చంటి పిల్లలను కాపాడేటువంటి వాళ్ళల్లో జగజ్జనని భువనేశ్వరీదేవి అమ్మవారికి కూడా చాలా విశేషాలు చెప్పారు. ఆమె అనుగ్రహం పొందిన కుటుంబాల్లో చంటి పిల్లలకి ఏ రకమైనటువంటి యొక్క అనారోగ్యాలు రావు. ప్రస్తుతం సారాంశంలో అయితే ఈ మహానుభావుడు క్రమక్రమంగా పెరిగి 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 చివరికి యుక్త వయసు వచ్చి వివాహం చేసుకుని ఆ క్షాత్ర ధర్మాన్ని చక్కగా గుర్తెరిగి శస్త్రాస్త్ర అస్త్ర విద్యల యందు పరిపూర్ణమైనటువంటి యొక్క మహామహిమతో ఉన్నటువంటి జ్ఞానాన్ని పొంది భారతదేశీయ స్థాయిలో ఉత్తమమైనటువంటి యొక్క మహానుభావుడిగా ధర్మాత్ముడు, సత్యాత్ముడు, జ్ఞానాత్ముడు, జితేంద్రియుడు, సనాతనుడు, సంప్రదాయకుడు ఇలాంటి యొక్క పేర్లతో ఆయన జీవితం వర్ధిల్లుతోంది. యుక్త వయసు వచ్చింది, సంతానం కలిగింది. ఆ కలిగిన సంతానానికి జనమేజయుడు అని పేరు పెట్టారు. ఇది చాలా విశేష మహానుభావుల ద్వారస్ నాడు జనము యందు జయం కొరకు పుట్టినవాడు, జనము ద్వారా జయాన్ని ప్రోత్సహించేవాడు, జనము యందు జయాన్ని కలుగచేసేవాడు. ఈ జనమేజయ మహారాజు గారిని గురించి ఒక్కసారి దేవీ భాగవతంలో ఇప్పుడు 112వసారిది చెప్తూ ఉంటే అన్యరా మీరు భావించద్దు, లౌకిక ఉదాహరణలు చెప్పడం కాదు, ఆ అమ్మవారి యొక్క ప్రసాదంలో చేసినటువంటి తీపి పదార్థాలు మాకు ఏవైతే ఉన్నాయో అంతకంటే తీయగా ఉంటుంది ఆయన పేరు చెప్తే. ఎందుకంటే ఆయన వల్ల ఈ వైభవం, జనమేజయుడి వల్ల వైభవం అన్నమాట. ఏ రకమైన భయమూ లేదు. మహారాజుకి కానీ, వ్యాపారస్తుడికి కానీ, ఉద్యోగస్తుడికి కానీ, పండితుడికి కానీ, పతివ్రతకు కానీ, అజ్ఞానురాలకు కానీ, జ్ఞానులకు కానీ జనమేజయుని యొక్క స్మరణ వల్ల అంత వైభవం కలుగుతుంది అని ఇక్కడ వారి భావాలు తెలుస్తాయి. ముందు ముందు తమకు కూడా ఆ యొక్క దేవి భాగవతం యొక్క ప్రావీణ్యతతో కూడినటువంటి మహామహిమ మన అనుభవానికి వస్తుంది. ఈ జనమేజయ మహారాజు గారు చంటి పిల్లవాడిగా ఉన్న సందర్భంలో చాలా రోజుల వరకు కూడా అరణ్యానికి మహారాజు గారు వెళ్ళడం ఎప్పుడైనా అరణ్యంలో సంచారం చేసేటువంటి యొక్క మానవులు ఎవరైతే ఉన్నారో పాంధులు అంటారు పురాణ పరిభాషలో వాళ్ళని. ఆ నడిచేటువంటి వాళ్ళు రాత్రివేళ పొద్దుపోయి వస్తూ ఉంటే ఖడ్గమృగాలు కానీ అంటే పులులు, సింహాలు, ఇలాగా ఈ అడవి పందులు ఇలాంటివి, లేక కిరాతకులు అంటారు. కిరాతకులు అంటే దొంగతనం చేసేవారికి కిరాతకులని పేరు పెట్టారు. మనం మామూలుగా మన ఇళ్లలో కిరాతకుడు అనే మాట కాదు, అక్కడ కిరాతకులు అంటే అకారణంగా కాకుండా కారణంగా ఆ వచ్చిపోయేటువంటి జనాన్ని ఇబ్బంది పెడుతూ ఆ ఖడ్గమృగాలను వాటి యొక్క అలవాటు ప్రకారంగా ఆ బాణాలతో చంపి ఆ మాంసాన్ని ఆహారంగా తీసుకెళ్లి దాన్ని మాత్రమే తింటూ జీవనం చేసేవాడికి పురాణ పరిభాషలో కిరాతకుడు అంటారు. అయితే ఇలాంటి యొక్క ఈ పాంధులు అంటే ప్రయాణం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సరి అయినటువంటి అవకాశం ఈ సేవకుల వల్ల కలగలేదని మహారాజు గారికి ఆంతరింగిక మంత్రుల వల్ల తెలిసి తాను కూడా ఒకనాడు వేటకు వెళ్ళారు. వేటకు వెళ్ళినటువంటి సందర్భంలో చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. అక్కడ వాతావరణం చూస్తే అంటే సేన అనుకూలమైనటువంటి ప్రవర్తన లేదు. ఒక మంచి కార్యం, దైవకార్యం చేయాలంటే మనకు సంబంధించిన వాళ్ళు కూడా అనుకూలంగా సహకారం చేయాలి కదా, అలా చేయటం లేదు. ఎందుకని అంటే ఎండ దెబ్బకి వాళ్ళంతా కూడా ప్రకృతి పరంగా అలసిపోతున్నారు. తర్వాత మహామంత్రులు దగ్గరలో కనిపించడంలా ఏదైనా ఒక విషయం చెబుదామంటే వాళ్ళు కూడా ఎక్కడో ఉన్నారు, ఏదో మహారాజు గారు యుద్ధం చేస్తారులే, లేకపోతే మహారాజు గారు వేటాడతారులే, మనం ఏదో అని చెప్పి ఉన్నారు. ఇట్లాంటి సందర్భంలో అననుకూలత అంటారంటే ప్రతికూలమైన స్థితి ఆయనకి రాగా, ఇక కాస్త కూస్త వేటంతా అయిపోయిన సందర్భంలో కాస్త శరీరం శ్రమ పడ్డదేమో, బాగా దాహబాధ కలిగింది వారికి. దేహానికి బాధలుంటాయిగా, పండితుడైనా పామరుడైనా దాహబాధ కలిగింది, ఆకలి బాధ ఉంటుంది, అందరికీ తెలిసిన విషయం, ప్రకృతి ధర్మాలు తప్పు. అయితే అలాంటి యొక్క దాహబాధ కలిగినటువంటి సందర్భంలో అటు ఇటు చూశాడు, చప్పట్లు కొట్టాడు, సౌఖ్యం చేశాడు, మొత్తానికి ఏమంటారు కనుమేర చూపు, అంటే ఎంతవరకు మన చూపు మామూలుగా వెళుతుందో, కళ్ళు చూస్తాయి అంటాం కదా, కళ్ళు చూస్తాయి కానీ ఎంతవరకు చూస్తాయి, కొంతవరకే చూస్తాయి, ఎన్నాళ్ళు చూస్తాయి, కొన్నాళ్ళు చూస్తాయి, కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుంది, ఏమవుతుందో ఎవరి అనుభవంలో వాళ్ళు తెలుసుకోవాలి. అంటే మొత్తానికి ప్రారంభావస్థలో ఉన్నటువంటి కంటి యొక్క దృష్టి అంతిమ వయస్సులో అనుకూలంగా బహుశా చాలా మందికి ఉండదు. అంటే ఉద్దేశ్యం ఏమిటి, శరీరాన్ని ఎప్పుడూ కూడా ఎల్లకాలం శాశ్వతమైన మీరు మోహించకండి, నమ్మకండి, కొన్నాళ్ళు మాత్రమే దీంతో సంబంధం, భవిష్యత్ కాలాన్ని గురించి భగవంతుడి పరంగా ఆలోచించండి అని దేవి భాగవతం చెప్తా. అటు ఇటు చూసేటప్పటికీ ఎక్కడ సరస్సులో నీళ్లున్నట్లు లేవు, చెరువులు కనిపించలేదు, నదుల సెలయేరులు ఎక్కడ అనిపించడం లేదు. సరే మొత్తానికి ఆ చప్పట్లు కొట్టారు, ఎవరు రాలేదు, చూడలేదు, ఈయనకు అనుకూలత ఏర్పడలేదు. ఆ యొక్క మహామంత్రుల వల్ల, సేనల వల్ల ఏమీ తోచక తోచక అటు ఇటు చూసి, అబ్బా నేను ధర్మాత్ముణ్ణి, ఏ రోజు ఎవరిని కూడా ఒక తిట్టు తిట్టలేదు, ఎవరిని ఒక అవమానం చేయలేదు, ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరిని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేదు, ఓ స్త్రీని కానీ పురుషుణ్ణి కానీ పిల్లవాడిని కానీ మరి ఇతరమైనటువంటి యొక్క పెద్దలను ఎవరిని కూడా ఏ దేవతను నిందించలేదు. మహారాజునైనటువంటి నాకు ఒక గ్లాసుడు ఒక గుక్కెడు నీళ్లు తాగుదామంటే ఇవాళ నీళ్లు తాగే యోగం లేకుండా పోయింది కదా, ఎంత పాపం చేశాను నేను, లేకపోతే దొరుకుతుందిగా ఆహారం, యోగం వల్ల దొరుకుతుంది, వృష్టాన్న భోజనం యోగం వల్ల దొరుకుతుంది, అన్నం ప్రయత్నంతో పాటు యోగం వల్ల దొరుకుతుంది, అన్నం బహుకురు వీత అంటే ఈ అన్నం అనబడేటువంటి రకరకాల కారణాలకు సంబంధించి అన్నం తినాలి. అంటే వండారు కదా అని తిని పడుకొని నిద్రపోయి లేవడం కాదు, ఇది పశు లక్షణం. మానవుడికి ఏమిటంటే అన్నం తినబడేటువంటి వాడు దేవతా నివేదనమైన అన్నం మాత్రమే తినాలి. దేవతాపరమైన నివేదన మీరు దేవికి పెట్టండి, దేవుడికి పెట్టండి, శారదమ్మ వారికి పెట్టండి, జగతుల వారి యొక్క దివ్యతత్వానికి పెట్టండి, పరమేశ్వరుడికి పెట్టండి, పార్వతికి పెట్టండి, ఇష్టమైన దేవుడికి పెట్టండి, పోలేరమ్మకు పెట్టండి, పోలాసమ్మకు పెట్టండి, మహాలక్ష్మి చెట్టుకు పెట్టండి, పోతురాజుకు పెట్టండి, లేకపోతే ఏడుగంటల వాడ వెంకటరమణ గోవింద గోవింద అని మనం శుచిగా స్నానం చేసి శుచిగా శుభ్రంగా సంస్కార ప్రకారంగా తయారు చేసినటువంటి పదార్థాలు సరే మనకు ఉండబడేటువంటి అమృతం అంటే నెయ్యి గనక మర్చిపోకుండా కింద నేల మీద ఏ వస్తువులు పెట్టకూడదుగా, దేవుడికి నైవేద్యం పెట్టే వస్తువు నేల మీద నీళ్లు చల్లి కసిపసుపు ఇట్టా ఇట్టా అని సరే ఏమంటారు, విసనకర్ర లాగనో, పలక లాగనో, చతురస్వరం లాగనో, చౌకం లాగనో, స్క్వేర్ లాగనో, మొత్తం శుద్ధి బోట్టు పెట్టి సామాన్యం ఇట్లా పెట్టాలి. అంతేగాని అటు చూస్తూ ఇటు చూస్తూ వచ్చి అటు విసురుకుంటూ ఇటు చూస్తూ ఇటు కేకలు పెడుతూ అక్కడ పడేసిపోకూడదు, ఇది దేవతాని వేదనకు పనికిరాదు. బాగా గుర్తుంచుకోండి మహానుభావులారా, తెలియని వారికి నమస్కారం చేస్తూ చెప్తున్నాం. అయితే ఇలాంటి సందర్భంలో దేవతా నిధనమైన తినేటువంటి వాడు మరో ఎట్లా పడితే ఎక్కడ పడితే అక్కడ ఏదో నీళ్ళు దొరికిందిగా తినేటువంటి అలవాటు లేని వాడు. మహారాజు గారికి సంప్రదాయం ఉంది, యతీశ్వరులకు కూడా సంప్రదాయం ఉంది, ఆ పరమహంస పరివ్రాజక ఆచార్యులైనటువంటి పెద్దలకు కూడా ఒక సంస్కారంతో కూడినటువంటి యొక్క సంస్కృతితో కూడిన విధి విధానం ఉంది. బాగా నీళ్లదాహం అయితే పక్కన కుండలో నీళ్లు ఉంటే స్వామివారు స్వయంగా వెళ్ళి నీళ్లు ముంచుకొని తాగడం అనేది సంప్రదాయం కాదు అని పెద్దల యొక్క అలవాటు. సేవకుడు వచ్చి స్వామివారు అయ్యా మంచినీళ్ళు అయ్యా దాహం ఉందే అని అడగక ముందే జలం అపేక్షితం ఇదాని అంటే నీళ్లు తాగడానికి నేను ఉద్దేశపడుతున్నాను అపేక్షిస్తున్నాను అనక ముందే సేవకుడు సిద్ధంగా వచ్చి ఇవ్వాలి. ఇది ఒక సంస్కృతిలో పెద్దలు చెప్పిన మాట అండి. కనుకనే దీనిలో ఎన్నో అర్థాలు చెప్పవచ్చు, మనకు సమయం లేదు. మొత్తానికి అలాంటి యొక్క ఆ నీళ్లు తాగే ఉద్దేశం చేత అటు ఇటు చూసారనుకున్నారు. ఇక్కడ అరణ్యం అంటే మామూలుగా బ్రాహ్మణులు తపస్సు చేస్తూ ఉంటారు కదా, బ్రాహ్మణులు అంటే ఋషులు తపస్సు చేస్తారు కదా, ఎవరైనా ఋషి ఆశ్రమంలో మరి వారి దగ్గర కమండలం ఉంటుంది కదా, కమండలంలో నీళ్లుంటాయి కదా, ఆ నీళ్లు బ్రాహ్మణుల్ని అడిగితే ఇవరా? బ్రాహ్మణులు ఎవరినైనా యాచిస్తారు. ఉద్దేశం ఏమిటి అంటే యాచన చేయడం అనేది వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మం, ఐశ్వర్యం విద్యుక్త ధర్మం కాదు. ఎవరినైనా సహకారం అడుగుతారు మంచి కార్యాలకు, శుభకార్యాలకు, జీవనానికి, గృహస్థాశ్రమానికి, నాలుగులో చెప్పవచ్చు. అయితే మరి బ్రాహ్మణుల దగ్గర బ్రహ్మత్వం విషం వచ్చితే ఏది పెడితే అడిగి మనం అన్ని తీసుకోకూడదు. జ్ఞానులకు ఇవ్వాలి, వ్రతస్థులకు ఇవ్వాలి, నియమం గల వాళ్ళు ఇవ్వాలి, పుణ్యాత్ములకు ఇవ్వాలి అనుకోండి, ఉదాహరణకి పండితులకు ఇవ్వాలి. అయితే ప్రాణం పోతోంది కనుక నాకు ప్రాణం పోయితే అంతిమ దశలాగా నాకు కనిపిస్తోంది కనుక నా యొక్క బృందం నాకు సహకరించే స్థితి లేదు కనుక ఇప్పుడు బ్రాహ్మణులైనా సరే నేను రాజ్యానికి సంబంధించిన మహారాజుని గనక ఒక గుక్కెడు నీళ్లు ఒక సద్బ్రాహ్మణుడి దగ్గర అడిగి తీసుకోవడంలో తప్పు లేదు. ఋషులు ఎక్కడైనా ఉన్నారా, తపస్సు చేసేవాళ్ళు ఎక్కడైనా ఉన్నారా ఈ ప్రాంతంలో అని కనుమేర చూపు చూశాడు. ఎక్కడా కనిపించలా, ఆనందం లేకుండా ఆశ్చర్యకరంగా నడవలేక ఏదో ఒకళ్ళు ఇద్దరు ముఖ్యులు ఉన్నారు, ముందుకు వెళ్ళిపోయాడు. వెళ్ళగా ఒక చెట్టు కనిపిస్తోంది, బ్రహ్మాండమైన చెట్టు. ఆ చెట్టు దగ్గర కాస్త విశ్రాంతి తీసుకుందాం అనే చెట్టును చూసి విశ్రాంతి ఆలోచన వచ్చింది, దాహమాదు దాహమాదే అనే సందర్భంలో వెళ్తే అక్కడ ఒక పుట్ట కనిపిస్తోంది. దగ్గరికి వెళ్ళేవాడు, ఆ పుట్ట దగ్గర ఒక బ్రాహ్మణుడు కూర్చొని తపస్సు చేస్తున్నాడు. పుట్టల్లో దగ్గర అంటే ఇంకో రకంగా భావించకండి, అంటే శరీరం చుట్టూ పుట్టలు పెట్టి ఉన్నాయి. బాగా ఈ ఉండబడేటువంటి ఈ కేశపద మొత్తం బ్రహ్మాండంగా రావి రేకుల్లాగా కనిపిస్తున్నాయి. రావి చెట్లు, రాగి కాదు, రావి చెట్లు, అశ్వత్థం. ఇదిగో రేపు మనం బృహస్పతి స్వామివారి ప్రీతికరంగా హోమం చేయబెట్టేటువంటి యొక్క రావి చెట్టు అంటే తెలియని వాళ్ళు ఉండరు, లక్ష్మీ స్వరూపం అది, లక్ష్మీ నారాయణ స్వరూపం. రావి చెట్టు, వేప చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఎండిపోయిన చెట్టుకి, కనీసం చిగురు పెట్టే చెట్టుకు తమరు ఎవరైనా పురుషులు కానీ స్త్రీలు కానీ పిల్లలు కానీ వివాహం కావాల్సిన వాళ్ళు కానీ దీర్ఘవ్యాధి కానీ నమస్కారం చేసి ప్రదక్షిణాలు చేస్తే 40 రోజుల్లో మీకు సత్ఫలితం కనిపిస్తుంది. కానీ నియమం ఏం చెప్పారంటే, పెద్దలు చెప్పే నియమాలు రకరకాలు ఉండవచ్చు, సూర్యోదయానికి అయిపోవాలి ప్రదక్షిణం. 10 గంటలకో 12 గంటలకో 1 గంటకో అంటే చేయకూడదని కాదు, చేయమని చెప్పడం లేదు, చేయమని చెప్పడం లేదు, చేయమని చెప్పిన సమయం అది. అయితే ఇలాంటి యొక్క ఈ చెట్టు దగ్గర ఈ చుట్టూ పుట్టలు పెట్టి ఆ రావి పండిపోయిన రావి ఆకుల్లాగా ఈ కేశ సంపద మొత్తం బాగా కొన్ని గజాల పర్యంతం నిండిపోతే ఈయన అనుకున్నాడు. ఏమిటి ఇక్కడ రావి ఆకులు పడున్నాయి అనుకున్నాడు ఆ యొక్క దాహస్థితిలో. దగ్గరికి వచ్చేటప్పటికి బ్రాహ్మణుడు ఎప్పుడో ఎక్కడో లోపల కూర్చొని తపస్సు చేస్తున్నాడు. కాస్త కుస్తో ఈ ముఖభాగం ఇంతవరకు నిండిపోయింది. ఈ సందర్భంలో చుట్టూ పుట్టలున్నాయి, చీమలు కనిపిస్తున్నాయి, సర్పములు ఉన్నాయో లేదో తోచడం లేదు, దాహబాధ ఎక్కువైంది. ఆ చుట్టూ కమండలం ఉంది. కమండలంలో ఉంటే, అయ్యా స్వామి మహాముని, నేను మహారాజుని, నా పేరు పరీక్షిత్ అంటారు, మీరు కమండలం నుంచి కాస్త నీళ్ళు ఇస్తారా అని అడగడానికి అక్కడ భాష ఏది? అంటే ఎవరు వింటారు ఈయన మాట? ఈ తపస్సు చేసేటువంటి బ్రాహ్మణుడు రక్తమాంసాలతో కూడినటువంటి స్థూల శరీరాన్ని ఎప్పుడో భ్రాంతిజన్యంగా భావించాడు, హీనంగా భావించాడు, సూక్ష్మ శరీరం భావించాడు. మహాకారణ శరీరం, కారణ శరీరంతో పాటు మహాకారణ శరీరం అంటే అవయవ సౌష్ఠవం స్పష్టంగా పురాణ భాషలో చెప్పవలసిన అవసరం లేకుండా ఆ జీవుడు ఒక మెణుగుడు పురుగులాగా పైనుంచి కిందించి పైకి తిరుగుతున్నాడు. మెణుగుడు పురుగుడు అంటే మెణుగుడు పురుడికి తెలుస్తుంది కానీ మెణుగుడు పురుడు అంటే మనకు రాత్రివేళ కాస్త వర్షాలు పడేటప్పుడు కనిపిస్తుంది. అంటే ఓ లైటర్ వెలిగించినప్పుడు దానిలో ఒక కోటి భాగం అనుకోండి, తేలిగ్గా అర్థం కావడం కోసం. అయితే అట్లాగా కనిపిస్తున్న సందర్భంలో ఈయన అడిగేది ఏమిటి, అసలు నేను మహారాజును కదా అనేటి ఆలోచన చేసే అవకాశం కూడా లేకపోయింది. అక్కడ దాహబాధ అలాంటిది. కనుక పూర్వకాలంలో ఎవరు వస్తే కాళ్ళు కడుక్కోండి, మంచినీళ్ళు ఇచ్చే అలవాటు ఉండేది ఇటీవల దాకా కూడా. సరే ఇప్పుడు లేదని కాదు, పూర్వం ఉండేది అంతే మనం తెలుసుకుంటున్నాం. అయితే అలాంటి సందర్భంలో ఈయన గారు కమండలలో మంచినీళ్ళు ఉంటే తీసుకుందామని కమండలం ఎత్తాడు. బ్రాహ్మణుడికి పెద్దలు కదా మహర్షులు నమస్కారం చేసేటువంటి యొక్క భ్రాంతి కూడా కలగలే. కమండలం ఎత్తాడు. కమండలం ఎత్తే ఉండి కమండలం ఎత్తబడది. నీళ్ళున్నాయా? దాహం, దాహార్థం జలం నాస్తి. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం కేశవాయ స్వాహ చేసినటువంటి కమండలంలో నీళ్లుంటాయా? వర్షాకాలం పడితే మాత్రం నీళ్లు లేవు. అప్పుడు అనుకున్నారు, అరే రే ఎంత పొరపాటు పడ్డాం, మహారాజునై ఒక గుక్కెడు నీళ్లు తాగడానికి బ్రాహ్మణ సమక్షంలో ఈ అరణ్యంలో కూడా ఇంత శ్రమపడి ప్రయాణికుల శ్రేయస్సు కోసం నేను వేటాడదామని వస్తే నా యోగం ఇలా పట్టింది కదా అని చెప్పి ఇక పనిచేయలేనటువంటి వాడు, శ్రమపడినటువంటి వాడు, అసమర్థుడైనటువంటి వాడు, చెప్తే వినలేని వినే స్వభావం లేని వాడికి మొట్టమొదటి వరం ఏమిటి అంటే కోపం. దీనికి పురాణాల ఉదాహరణ చెప్పక్కర్లా. కోపం అనేది ఎక్కడి నుంచి వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదండి. కానీ పెద్దలు ఏం చెప్తారు అంటే కోపం రాకూడదని, కార్యసాధనతో కోపం ఉండవచ్చేమో కానీ ఇతరత్రా కోపం పనికిరాదు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబో, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. ఒక 7 సంవత్సరాల అమ్మాయి చెప్పిందండి ఈ ధర్మం. పురాణాల్లో శాస్త్రాలు అదే ధర్మం ఉంది మహానుభావులు. చూడండి మన దేశం ఎంత గొప్పదో. కనుక ఒక ఒక ఆయుర్వేదంలో కోపం కనుక ఒక క్షణం కనుక ఉన్నట్లయితే ఒక రక్తం బొట్టు, కోపం ఒక క్షణం అంటే ఒక రెప్ప మూసి రెప్ప తెరిచేటువంటి కనుమూసి కను తెరిచేంత కోపం కనుక నిజంగా ఉన్నట్లయితే శరీరంలో ఒక రక్త బొట్టు క్షీణిస్తుందండి. 3 రోజులు ఆరోగ్యంగా ఆనందిని కాస్త అనుకూలమైన వాతావరణంలో కృష్ణారామ అంటే ఒక రక్తం బొట్టు బహుశా తయారవుతుంది తినదగిన పదార్థాలు తింటే. ఇక ఏ పద్ధతిలో తినాలి, ఎవరు తినాలి, ఏ ఆహారం తినాలి వేరే సంగతి. దీనిలో ఇప్పుడు చెప్పడానికి అవకాశం ఉండదు, చెప్పరు. అయితే అంటే 3 రోజులు శ్రమపడుతున్న ఆహారం ఒక రక్తం బొట్టు తయారవుతుంది, ఆ రక్తం బొట్టు కూడా క్షీణిస్తుంది ఒక క్షణం. కనుక ఈ కోపం అనబడేటువంటిది చాలా ప్రమాదం చేస్తుందనే విషయం చెప్పక్కర్లేదు. కానీ కాస్త కొస్త మనం లోకల్లో చూస్తున్నాం కనుక ఈ కోపం వచ్చినటువంటి మహారాజు గారు ఓ 2 అడుగులు ముందుకేసి వెళ్ళిపోయాడు. కనీసం కృతజ్ఞతాపూర్వకంగా బ్రాహ్మణ నమస్కారం చేయడానికి దాహబాధ తీరలేదుగా, బాధలో ఉన్నాడుగా, మరి దేహబాధ ఉందిగా. ఆ ఎదురుగా ఒక చనిపోయిన పాము కనిపించింది. చనిపోయిన పాము కనిపిస్తే ఆ బాణం చివర భాగంతో తీశాడు, ఆ యొక్క బ్రాహ్మణుడి మెడలో వేశాడు. శ్రీమద్ రమణ గోవింద హరి నమ పార్వతీపతయే నమ హర హర మహాదే. సామాన్యంగా సూర్యాస్తమయం వేళ అవుతోంది. చిన్న చిన్న పిల్లలు, ఇప్పుడు మన వేద పాఠశాలలో చనికేటువంటి యొక్క చంటి పిల్లలు బ్రహ్మవచ్చతో కూడినటువంటి వాళ్ళు చెంగు చెంగున నడుస్తున్నారు చూడండి. అలాంటి చిన్న చిన్నంతా కూడా సాయంత్రం ఆటపట్టు అంటే విశ్రాంతి సమయంలో కాస్త ఆడుకోవడానికి వెళ్ళిన సందర్భంలో వన సమీపంలో ఉంటే వీళ్ళందరూ కూడా అటు ఆడుకుంటూ ఇటు ఆడుకుంటూ చూసి కేకలు పెట్టి నవ్వుతూ పరిగెత్తు వస్తూ వస్తూ చూసి ఈయన చూశారు. ఈయన మెడలో ఎప్పుడు పాము లేదు. అసలు ఈ మెడలో వేసినటువంటి యొక్క పుష్పహారం అనబడేటువంటిది ఒక మహారాజు ఈయనకేశాడనేటువంటి భ్రాంతి కూడా ఇక్కడ చెప్పటల్లా. మహారాజు గారు వేశారు చనిపోయిన పాముని అంతే. అయితే ఈ పిల్లలంతా కూడా కాస్త అటు ఇటు కలిసి ఆడుకుంటూ వెళ్ళి 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 ఈ యొక్క ఈ తపస్సు చేసుకునేటువంటి మహానుభావుడి యొక్క కుమారులు కూడా వీరికి మిత్రులు గనక చంటి పిల్లల్లో కలిసిమెలిసి స్నేహితులుగా ఉంటారు గనక ఆ పిల్లవాడితో చెప్పారు, అబ్బాయి ఇవాళ చాలా సంతోషం వారు చెప్తాను, నువ్వు రా మా చేతులు పెట్టుకుని లాక్కెళ్ళారు. వాడిని తీసుకెళ్ళి ఆ తండ్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి కాస్త సుదూరంగా ఉన్న ప్రాంతంలో అంటే కాస్త దూరంగా ఉన్నప్పుడు మీ తండ్రి గారి మెడలో ఇవాళ ఎవరో పూలదండ వేశారు. మీ తండ్రి గారికి పూలదండ వేశారంటే ఏదో వైభవం కలుగుతుంది, చూడు మీ తండ్రి గారిని ఎలా గౌరవించారో అని అన్నాడు. ఈ కుర్రవాడు అనుకున్నాడు, బ్రహ్మచారి చిన్న వయసు, ఇక్కడ వయసు రాయలేదు, బ్రహ్మచారి అంటే బహుశా 11-9 సంవత్సరాల మధ్యలో ఊహించవచ్చు మనం సామాన్యం కథా భావన చేత. అయితే అనుకున్నాడు, నా తండ్రి గారు ఇన్నాళ్ళ నుంచి పెళ్ళాంబిడ్డల వారిని తపస్సు చేసిన మాట అనకుండా, మమ్మల్ని పట్టించుకోకుండా, సంఘాన్ని పట్టించుకోకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా, దేశాన్ని పట్టించుకోకుండా అన్నిటికీ ఎందు విరాగం కలిగి మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి మరి ఈయన గారు ఇంత గొప్ప పని చేసినందుకు ఎవరో విజ్ఞానం కలిగిన మహానుభావులు మా తండ్రి గారికి పూల దండ వేశారు అని వీళ్ళు చెప్తున్నారు. కనుక ఇంత గొప్ప పూలదండ వేయబడగా తండ్రి గారి యొక్క దివ్యమైనటువంటి యొక్క వర్చస్సు ఎలా ఉందో చూద్దామని ఈ పిల్లలు చెప్పిన మాటలు మీరు నమ్మకంతో దగ్గరికి వచ్చి పిల్లవాడు చూస్తే ఆ పిల్లవాడికి ఏమనిపించింది? చనిపోయిన సర్పమే కనిపించింది. పూలదండ మాట లేదు అక్కడ. చనిపోయిన సర్పం కనిపించినప్పుడు అప్పుడు అనుకున్నాడు, ఆహా ఎంత అవమానం జరిగింది, నా మిత్రులు చిన్నపిల్లలు తెలియక భ్రాంతిలో పడి ఏదో పిల్లలు పొరపాట్లు చెప్తుంటారు, కనుక ఇది సత్యం కాదు, సత్యంగా ఇది అవమానానికి హేతువు చనిపోయిన పామును మెడలో వేయటం. సరే, ఇక దీని గురించి తండ్రి గర్భం ఎందు పుట్టి తండ్రికి సేవ చేయలేక తండ్రి రుణం తీరుద్దామని ప్రయత్నం చేయగా అవకాశం దొరక్క చిన్న వయసులో ఉండబడే బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండబడేటువంటి నేను నిజంగా బ్రాహ్మణ సంజాతుణ్ణై తండ్రికి ధర్మబద్ధంగా అనుగ్రహింపబడిన వాడనైతే, అంటే తండ్రి గర్భం పుట్టిన వాడనైతే, గాయత్రీ జప మహిమ నిజమైనట్లయితే, నేను 3 వేళలా సంధ్యావందనం చేసినట్లయితే, 3 వేళలా అగ్ని కార్యం చేసినటువంటి యొక్క ఆ అగ్నిహోత్రుడి కరుణ నా యందు ఉన్నట్లయితే, ఈ మాట నిజమైనట్లయితే, నా తండ్రి గారి మెడలో ఈ చనిపోయిన పావును వేసినటువంటి వ్యక్తి దేవతలైనా రాక్షసులైనా మానవులైనా పండితులైనా మహారాజులైనా మహానుభావులైనా 7 రోజుల్లో తక్షకుడు అనబడేటువంటి యొక్క సర్పరాజు ద్వారా చనిపోవుగాక అని అక్షతలు నీళ్ళు వదిలాడు. అంటే సంధ్యావందన మహిమ నిజమైతే, ఎక్కువ విషయాలు చెప్పకూడదు కథాభాగం సాగించాలని పెద్దల యొక్క సూచన. మరి మరి సమత మాధాయాగ్నే సర్వవ్రతో భూయా సగ్గుస్వాహ ఇలాంటి యొక్క బ్రహ్మవర్షితో కూడినటువంటి వేద మంత్రములు నిజంగా నన్ను గనక బృహత్సామక్షత్ర వృద్ధ వృష్ణియో అగ్నికార్యం చేసి ఆ యజ్ఞ తిలకం ధరిస్తారండి బ్రహ్మచారులు. కనుక ఇలాంటి యొక్క బ్రహ్మచర్య వర్తనలో ఉండే మరి వేద మహిమ, వేదం యొక్క ఆ శృతి యొక్క మహిమ మా అనుభవానికి ఉండాలి కదా. నిజమైన నేను బ్రాహ్మణుని అయినట్టు బ్రహ్మచారిని అయినట్లయితే తేలిక మనం చెప్పుకుందాం మనం, నేను బ్రహ్మచారిని అయినట్టు అంటే గృహస్థగా లేదా అని కాదు, బ్రహ్మచర్య వ్రతంలో ఉండబడేటువంటి బ్రహ్మచర్య వ్రత విధులు సక్రమంగా ఆచరించిన కారణము యొక్క ఆ కారణము యొక్క ప్రతిఫలం నిజమైతే 7 రోజులు మానసికంగా బాధ కలిగింది, ఆందోళన పడ్డాడు, అసంతృప్తి పడ్డాడు, పిల్లలు పొరపాటు చెప్పారు, పిల్లలు కదండి ఏదో కాస్త చూస్తున్నట్టుగా దూరంగా చెప్పారు, పొరపాటు చూస్తుంటారు పిల్లలు సహజం, కనుక నేను పిల్లల వాక్కు వృద్ధుల వాక్కు శబ్దశబ్దార్థం తీసుకోకూడదు అంటారు. చంటి పిల్లలు మాట్లాడేటప్పుడు, కాస్త వృద్ధులు మాట్లాడేటప్పుడు, అనారోగ్యవంతులు మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడితే ప్రతి మాటకు అర్థం ముసలాయన ఇట్లా అన్నాడే, ఇగో తాళం చేతి ఇక్కడ బారేస్తున్నా పోతున్నా, ఇట్లాంటి మాటలు అనకూడదండి. ఎందుకంటే వాళ్ళు దేవతా స్వరూపాలు, వాళ్లకు మనస్సు ఆధీనం లేక మాట్లాడతారు. ఇలాంటి దశలో ఈ స్థితి క్రమక్రమంగా లోక వ్యవహారంలో మానసికంగా బాధపడ్డాడు కుర్రవాడు, ఇంటికి వెళ్ళాడు, అక్షతల నీళ్ళు వదిలాడు. ఆంతరింగిక మంత్రుల ద్వారా మహారాజుకు తెలిసింది, ఒక వింత జరిగితే లోకంలో కానీ అరణ్యంలో కానీ ప్రపంచంలో కానీ మహారాజుకి బహుశా తెలుస్తుంది తొందరగా, పూర్వకాలంలో సంప్రదాయం తెలిసింది. ఆ తెలిసినటువంటి సందర్భంలో అందరికీ తెలిసింది, సద్బ్రాహ్మణుడు ఎవరో మహానుభావుడు తపస్సు చేసుకుంటూ ఉండే ఆయన మెళ్ళలో చనిపోయిన పావునేసేట ఎవరో ఒక ఆయన, ఎవరైనా తపస్సు చేస్తే నమస్కారం చేయాలి, పత్రం పుష్పార్పించాలి, వారి అనుగ్రహం పొందాలి, తీర్థ ప్రసాదం తీసుకోవాలి, లేకపోతే వారిని చూసి ఆదర్శప్రాయమైన జీవితాన్ని సంస్కారం చేసుకోవాలి, కానీ చనిపోయిన పావునేయటం, పనికిరాని కప్పలు నెత్తినేయటం ఇలా చేస్తారా? చేయకూడదు కదా. అయ్యో మన దేశంలో ఎంత అన్యాయం, కలియుగం ఎంత అన్యాయం అయిపోయింది, మనుషుల బుద్ధులు ఎట్లా మారుతున్నాయి, ఇట్లా ఇవన్నీ ఉన్నాయిగా సౌఖ్యాలు రోజువారీగా ఇవన్నీ చెప్పుకుంటున్నారు లోకంలో. మహారాజు గారికి కూడా తెలుస్తుంది, వేసింది ఎవరు ఈ సర్పం, వేసింది ఎవరు? మహారాజు గారికి తెలిసిన మంత్రుల ద్వారా చెప్పారు మహామంత్రులు, అయ్యా ఒక బ్రాహ్మణ కుమారుడండి, చిన్నపిల్లవాడు బ్రహ్మచారండి, ఇట్లా ప్రతిన చేశాడు అంటే వ్రతం బూనాడు, ఎవరైనా సరే అంటున్నాడు, దేవతలు కానీ రాక్షసులు కానీ పండితులు కానీ జ్ఞానులు కానీ పతివ్రతలు కానీ పామరులు కానీ అంటే మహారాజులు కానీ, మహారాజు అన్నారు మంత్రులున్నారా, మీరందరూ కూడా రాజ్యక్షేమాన్ని మా క్షేమాన్ని నిరంతరం అపేక్షించేటువంటి యొక్క జ్ఞానం కలిగినటువంటి విజ్ఞానవంతులు, అపరాధం ఎవరి ద్వారా జరిగిందో మనలో అందరికీ తెలుసు, మహారాజు గారు మాట్లాడే మాటల్లో ముఖ్యాంశం. జరిగిన దాన్ని గురించి ఇప్పుడు నేను ఆలోచించడం కంటే జరగబోయే విషయంలో బ్రాహ్మణుడు శాపం అని అనలేం కానీ శాపంలాగా ఇట్లా బ్రాహ్మణుని మనస్సు బాధపడి ఆ ప్రకృతి మాత ఎందు సాయంత్రం వేళ ఇట్లాంటి వ్రతనం అంటే ప్రతిన అంటారు దీన్ని, అటు కక్ష పూడాడు గనక ఈ శాపం తప్పకుండా తగులుతుంది నాకు, దానిలో అనుమానం లేదు. పెద్దవాడు కాదు కదా, 9 సంవత్సరాల వాడే కదా, బ్రహ్మచారే కదా, ముక్కు మూసుకోలేదు కదా, తపస్సు చేయలేదు కదా, ఈ వ్యవహారాలు లేవు ఆయనకి, లేవు అక్కడ మాటలు లేవు ఇవి. కనుక ఇప్పుడు గతంగత జరిగిన దాని గురించి మనకొద్దు, జరగబోయేటువంటి విషయంలో ఇప్పుడు మనం ఏం చేస్తే కనీసం ఈ మహారాజు ప్రాణం కొన్ని రోజులైనా దక్కుతుంది. 7 రోజులు దక్కాలి, 7 రోజులు ప్రాణం దక్కే ప్రయత్నం చేయండి. మీరు ఎంత ఖర్చైనా సరే రాజ్యం వదిలిపెడతా నేను, నా శరీరాన్ని కనుక నాకు ఆ అనారోగ్యం దూరం చేస్తే రాజ్యం నాకు అక్కర్లా, వెళ్ళి చక్కగా తపస్సు చేసుకుంటాను అనే ఉద్దేశ్యం చేత మహారాజు గారి యొక్క ఆంతరంగికమైనటువంటి యొక్క ఆ ఆందోళనతో కూడినటువంటి యొక్క సానుకూలమైన ఆ తన యొక్క వ్యక్తిగత అభిప్రాయం చెప్పేటప్పటికి మహామంత్రులకు ఆ కళ్ళు చిమిర్చినాయండి. చూడండి, సేవకులు అంటే పరమేశ్వర స్వరూపులు అని, తల్లిదండ్రిని ఆత్మీయులు అంటే భార్యాభిల్లా చూస్తామో, మనకు సహకారం చేసేటి వాళ్ళు కూడా అలా చూడాలని కొత్తగా ఈనాడు నేర్పక్కర్లా. మన కుటుంబాల్లో దైవకార్యాలు శుభకార్యాలు చేస్తున్నామంటే అందరూ సహకారం చేస్తున్నారు, చాలా గొప్ప ధర్మం భారతదేశంలో ఐకమత్యత, ఇది చాలా గొప్ప విషయం. అయితే ఇలాగే మహారాజు బాధపడుతున్నా అంటే కళ్ళు చిమిర్చినటువంటి యొక్క మహామంత్రులు అన్నారు, మహానుభావులారా, మహారాజా మాలో ఏదైనా కష్టో కొస్తో తెలివంటూ ఉండి మీ ఉప్పు పులుస్తిని ఇన్నాళ్ళు మీ దగ్గర సేవ చేసిన దానికి సార్థకతగా మా జీవితాలు అర్పిస్తాం, తమ ప్రాణాన్ని కాపాడుతాం పరమాత్మని సాక్షిగా పరమేశ్వరి ప్రియంగా. మహారాజు గారికి సగం ప్రాణం వచ్చింది. ఇంత ఇంత గొప్ప ధర్మంతో కూడినటువంటి యొక్క రాజ్యం, రాజ్య ప్రీతి నా యందు ఉంది కనుక నేను బ్రతుకుతాను. అయితే బ్రతుకుతాను కదా అని అప్రమత్తతగా లేకుండా అశ్రద్ధగా ప్రవర్తించడానికి వీల్లేదు, రక్షణ ఏర్పాటు చేయమన్నాడు. ఆ మహారాజు గారు ఉండబడేటువంటి రాజభవనం ఏదైతే ఆనాటి కాలంలో చెప్పారో, విశ్వకర్మ అనబడేటువంటి యొక్క బ్రహ్మమానసపుత్రుడు నిర్మించినటువంటిది, దానిలో ఒంటెలు, ఏనుగులు, రథాలు, రాత్రివేళ ఒక చిన్న రకం దోమ కూడా అంటే ఇప్పుడిప్పుడు పుట్టినటువంటి క్రిమి లాంటిది కూడా లోపలికి ప్రవేశించకుండా బాగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 7 అంతస్తుల పైన ఆంతరంగిక భవనం, ఎవరు పడితే వాళ్ళు రావడానికి వీల్లేదు, మహామంత్రులను పెట్టారు. ఖడ్గా సంపత్తు కొన్నటువంటి యొక్క బలీయమైనటువంటి యొక్క బలవంతులను పెట్టారు. ఎవరు వచ్చినా కూడా 7 రోజులు లోపలికి ప్రవేశం లేదు, మహారాజు గారు కార్యభారంలో ఉన్నారు. తర్వాత ఒకరోజు అయిపోయింది, 2వ రోజు తర్వాత ఆలోచన పరంపరగా అందరూ కూర్చున్నారు సమావేశంలో, ఆంతరంగిక మంత్రులు, మంత్రులు, మహానుభావులు, శ్రేయభిలాసులు, ముక్షులు, మహాపండితులు అందరూ కూర్చున్నారు. కూర్చున్న సందర్భంలో అన్నాడు, అయ్యా బ్రాహ్మణ వాక్యం జనార్దన అంటే బ్రాహ్మణుడు చెప్పిన మాట నిజమవుతుంది అనే మాట నాకు పూర్తిగా నమ్మకం ఉంది, కానీ శాంతి సత్యము దయాక్షమ బ్రాహ్మణుల యొక్క ధనం, పొరపాటు చేసి అయ్యా కాలు తగిలింది స్వామి, అయ్యాయా ఏం అనుకోవాకండి, క్షమించాలి మీరు, పర్వాలేదండి ఆయన దయ, అయ్యా మీరు నిన్న అమావాస్యం చెప్పారు, మళ్ళీ నాకు అనుమానం సారి కనిపించలేదు, అంటే పర్వాలేదు అయినా నేను అమావాస్యం చెప్పలేదు, నేను విధేయం చెప్పాను, ఓహో చెవుడు వల్ల ఇట్లా దయా సత్యము క్షమ శాంతి, శాంతి స్వరూపకంగా ఉండబడేటువంటి జీవనం. కనుక ఈ శాంతి స్వరూపం బ్రాహ్మణుడికి ఎలా వస్తుంది అంటే మామూలుగా ఈ గ్రహదశలో పుట్టినా కూడా యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః, దేవీ ఉపాసనాపరమైనటువంటి యొక్క అనుగ్రహం లాంటి ఇతరేతనుగ్రహాలు భారతీయ సంస్కృతిలో చెప్పినటువంటి ఉపాసనా మంత్రముల ద్వారా శాంతిని ప్రయత్నం చేసి వనర్చుకోవాలి, అంటే తెచ్చుకొని అనుభవంలో పెట్టుకోవాలి. శాంతి రాదు, ఎందుకంటే గ్రహాలు అందరికీ అనుకూలంగా ఉండవుగా. సరే, ఇలాంటి కారణము చేత ఈ మహారాజు ప్రశాంతమైన ఆలోచనతో ఆంతరంగిక మంత్రులతో ఆలోచించినప్పుడు అందరూ కలిసి ఒక సభలో ఒక నిర్ణయం చేశారు. ఏం నిర్ణయం చేశారా అంటే, చాటింపు వేద్దాం రాజ్యస్థాయిలో అన్ని గ్రామాలు రాజశాసనం ప్రకారంగా. మహారాజు గారు కాస్త అనారోగ్యంగా ఉన్నారు, వాతావరణం అనుకూలంగా లేకుండా, ఎవరైనా వచ్చి నవరత్నముల చేత లేకపోతే ఏదైనా మందుల చేత లేకపోతే ఏదైనా మంత్రోపాసన చేత మహారాజు గారికి ఆ అనారోగ్య లక్షణాలు ఏవైతే ఉన్నాయో మానసిక ప్రశాంతత కనుక కలుగ చేసి వారిని సంరక్షణ చేసినట్టయితే, సంరక్షణ అంటే పోషించడం కాదు, వారిని బాగా ఆరోగ్యదాయకం చేసినట్టయితే వారు ఏం కోరితే కోరిన ప్రకారం కాక 2 రెట్లు ఎక్కువ ఇస్తాం, అంటే ద్విగుణీకృత దక్షిణ అన్నట్లు అన్నమాట. రెండు రెట్లు ఎక్కువ మళ్ళా నాకు కావాలి మహారాజా, నాకు మీరు ఆరోగ్యంగా ఉన్నారు, రెండు రెట్లు ఎక్కువ వారి కోరిన దానికి ఇలాగా ఇస్తామని. సరే, వారి వారి విద్యుక్త రాజధర్మ ప్రకారంగా అన్ని గ్రామాల స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా చాటింపు వేయించారు. ఆ రోజుల అలవాటు ప్రకారంగా చాటింపు అందరూ విన్నారు. అన్ని రకాల వర్గాల వాళ్ళు ప్రయత్నం చేశారు. అయ్యో మహారాజు గారికి కాస్త ఒంట్లో బాగాలేకపోవడం ఏంటి, మన బ్రతికి ఎట్లా, మన రాజ్యం ఎట్లా, మన సుఖం ఎట్లా, మన ఆహారం ఎట్లా. మహారాజు గారంటే దేవుడు కదా, జ్ఞానుడు కదా, ధర్మాత్ముడు కదా, మహానుభావుడు కదా, పూజ్యుడు కదా, అందులో తండ్రి పిల్లల్ని ఎలా పోషిస్తాడో అలాగే మనం చూస్తున్నాడు కదా అని. సరే, వారి వారి తెలివితేటలు బట్టి వాళ్ళ వాళ్ళ వయసును బట్టి వాళ్ళంతా అనుకునే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. మహారాజు గారికి బాగా ఉండాలనుకుంటున్నారు. ఒక సామాన్యమైనటువంటి యొక్క ఓ సామాన్యమైనటువంటి చింత చెట్టు కింద ఉంటున్నాడు ఒక బ్రాహ్మణుడు. కథాభాగంలో ముఖ్యాంశం భావం మనకు అర్థం కావాలని. పూరి గుడిసెలో ఉంటున్నాడు, పుట్టిన దగ్గర నుంచి తాతగారు పూరి గుడిసెలోనే, తండ్రి గారు పూరి గుడిసెలోనే, ఇతరు పూరి గుడిసెలోనే. ఈ బ్రాహ్మణుడు నాలుగు లక్షణాలు నేర్చుకున్నారు అందరినీ చూసి. తెలివి తక్కువ వాళ్ళై ముసలివాళ్ళు పోతూ పోతూ యజ్ఞోపవీతం ధన్యం తగిలిచ్చారు నాకు, నా శరీరం నేను మహిళాఖండాం దంజం ఎందుకు తీసి అక్కడ తగిలిచ్చే రకం. ఇక స్నానం చేస్తే రోజు నీళ్లు ఖర్చు అవుతాయి కదా, మనం 5 రోజులు స్నానం చేయ ఆ నీళ్ళు ఎవరైనా తాగుతారు కదా. ఇట్లాంటి సాంఘిక పరమైనటువంటి యొక్క సేవ చేయాలి కానీ రోజు స్నానం చేస్తే ప్రయోజనం ఏంటి, స్నానం వదిలిపెట్టిన రకం. విభూతి పెట్టుకోవడం ఏమిటి, విభూతి పెట్టుకోకపోతే పెళ్లి కాదా, విభూతి పెట్టుకోకపోతే పెళ్ళాం మాట వినదా, విభూతి పెట్టుకోకపోతే పిల్లలు పుట్టరా, విభూతి పెట్టుకోకపోతే బజార్లో నడవనివ్వరా, ఏమిటి, నేను బ్రాహ్మణుని కదా, మా తాతగారు మహాకృతువులు చేశారు కదా, బలాన వారి మనవండి కదా అనబడేటువంటి అహంకారి. స్నానం లేదు, సంధ్య లేదు, జపం లేదు, సరే బ్రాహ్మణ లక్షణాలు లేవు, బ్రాహ్మణ పద్ధతులు లేవు, బ్రాహ్మణ భావన లేదు, ఎవరైనా ఏదైనా పొరపాటున అయ్యో మహానుభావులు గారి పండిత పుత్రుడు కదా నమస్కారం చేసి చెప్తే అంటారు. నేనెవరనుకుంటున్నారు మీరు, ఎవరనుకుంటున్నారు మీరు, ఇంత కోపంతో మాట్లాడతాడు ఈ రకం. ఈయనకు ఈ ప్రకటన వినిపించింది, వినిపించినందులో అనుకున్నాడు అరే అరే లోకులంతా ఎలా ఉన్నారు చూడండి, ఇప్పుడు నేను నా ఇల్లు మినహాయిస్తే ఎంత తెల్లని బట్టలు కడుతున్నారు, ఎంత వైభవంగా ఉన్నారు, సమానంగా నడుస్తున్నారు, ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత సంతోషంగా ఉంటున్నారు, పురుషులు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పండితులు కానీ జ్ఞానులు కానీ మహానుభావులు కానీ దేవుడు కానీ, నా కర్మ ఇట్లా పట్టింది కనుక దేవుడు అనేవాడు ఎక్కడున్నాడయ్యా, మీరంత పిచ్చివాడు, దేవుడు లేడు, గోంగూర లేదు, వెళ్ళిపో అంటారు చూడండి పరధ్యాసగా ఎప్పుడో అలాగా అనేటువంటి సందర్భంలో ఈ మాట వినిపించేటప్పుడు పక్క వాళ్ళని పిలిచి అంటున్నాడు, అమ్మా మా ఆవిడ నిన్నగాక మొన్న కిందటి సంవత్సరం పెళ్లి చేసుకున్నాము, చాలా చిన్నపిల్ల, ఆమెకి ఏమీ తెలియదు, అంటే ఈయనకు తెలిసిందా, ఏమీ తెలియదు. రాజుగారికి అనారోగ్యం వచ్చి మణిమంత్ర ఔషధముల చేత బాగు చేసిన వాళ్ళకి రెండు రెట్టింపులు కోరిన కోరిక ప్రకారం ఇస్తారని వచ్చారు. నాకు ఒక కోరిక ఉంది పుట్టిన దగ్గర నుంచి రాజ్యం ఏలాలని. మరి ఒక రాజ్యం రాజుగారి దగ్గర బహుమానంగా ఉంది, నేను ఏళ్తూ రెండవ రాజ్యం మా ఆవిడకిచ్చి రాణినిగా తయారు చేస్తాను. ఇట్లాంటి లక్షణాలతో, అంటే భావం మీకు తెలియాలి, ఇట్లాంటి లక్షణాలతో కూడిన కోరికలు, చిన్న చిన్న కోరికలు కదండి, పెట్టుకుని అంగవస్త్రం తీసుకున్నాడు, పటాపటా బయలుదేరి ఇక తొందరలో స్నానం చేయడం మర్చిపోయాడు. సరే మొత్తాన్ని గీశాడు. ఏవి అనుకోకపోతే విషయం చెప్తున్నాను, పాండ్స్ పౌడరు నీళ్ళలో తడిపి ముఖానికి రాసుకొని యజ్ఞోపవీతం పెట్టి రుద్దుతున్నారు మా బ్రాహ్మణులు ఈనాడు గీతల కోసం. మీరు మరి వాళ్ళు ఎలా ప్రేమిస్తారో, ఎలా సేవిస్తారో, ఎలా ధర్మదేవతని సంరక్షణ చేస్తారో చూడండి మా కళ్ళ ఎదుట. పాండ్స్ పౌడర్ ముఖానికి తెల్లగా, బ్రాహ్మణుడి తెల్లని గీతలు ఉండాలి అంతే కదా, పాండ్స్ పౌడర్ నిడలగవటం ఇట్లా పెట్టడం ఏమిటి, అట్లా అంటే ఏంటి, దంజం పెట్టి మూడు గీతలు గీయటం ఏమిటంటే ఏమిటో ఇంతవరకు తెలియలే నాకు, చూస్తున్న 14 సంవత్సరాలకి దానికి ఆలోచన సమాధానం ఏ పుస్తకంలో రాయలే ఎవరు. సరే, శ్రీమద్రమారమణ గోవింద్ భస్మధారణ మహిమ 3 నెలలు చెప్పాలి దేవీ భాగవతంలో. విభూది ఎందుకు పెట్టుకోవాలి, విభూది అంటే ఎక్కడి నుంచి విభూది, ఎవరికి విభూది, ఏమిటి విభూది. సరే, సందర్భంగా పరిగెత్తుకు వెళ్ళాడు, వెళ్తున్నాడు, చాటింపు విన్నాడు మహారాజు గారి దగ్గరికి వెళ్ళడం కోసం. ఆ పాత రోజుల్లో పెద్దవాళ్ళు పాడేసిన పారేసిన దంజం ఉందిగా ఇప్పుడు. ఇప్పుడు యజ్ఞోపవీతాలు చాలామంది వేసుకుంటున్నారు, కారణాలు అనేకం ఉండవచ్చు, వాళ్ళ వాళ్ళ విజ్ఞానం మనకు తెలియదు. సరే మొత్తానికి ఓ యజ్ఞోపవీతం ఎక్కడో పట్టాడు ఈ వ్యక్తి, ఆ మెడ తగిలిచ్చాడు, ఎట్లా తగిలిచ్చాడో ఇక అది మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు, మొత్తానికి మెడ మీద ఉంది, కుడివైపు ఉందా ఎడమవైపు ఉందా చెప్పకూడదు. అయితే అలాగా బయలుదేరి వెళ్తున్న సందర్భంలో ఆ ప్రకటన ప్రకారంగా మహారాజు గారి రాజ్యంలో ప్రవేశించాలి తొందరగా. ఈ ప్రవేశించబోతుంటే ఒక వృద్ధుడు, వయోవృద్ధుడు అండి, 375 సంవత్సరాల వయసు, బాగా వినండి, గురుగారు పొరపాటు పడలేదండి, ఉన్నదే చెప్తున్నాను, క్షమించాలి. కనుక ఆ వయసు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు, పాత రోజుల్లో నాభిస్థానం దగ్గరికి వేలాడుతోంది శరీరం, ఆ సందర్భంలో నడవలేక నడవలేక వస్తున్నాడు, పక్కన నలుగురు శిష్యులు ఉన్నారు, వేదం చెప్తున్నారు. మన కుటుంబాల సంప్రదాయం భిక్షాటన చేసుకుంటూ యజ్ఞేశ్వరం ప్రీతికరంగా చంటి పిల్లలకి వేదం చెప్పడం, ఆ పిల్లలకి వేదం సాగదేమో కేవలం ఇంటి దగ్గర చెప్తే అంటే ఎక్కువ విద్య అనుభవానికి రాదేమోనని వెంబడి ఉంచుకొని అట్లా విశిష్టమైనటువంటి యొక్క వేద సేవ అనుగ్రహించినటువంటి పెద్దలు ఈనాటికి మనకు పూజనీయంగా ఉన్నారు. అయితే అలాగా ఆ వేద మంత్రాలు చెప్తున్నారు, పక్కన నలుగురు కుర్రాళ్ళు వస్తున్నారు, నాభిస్థానం కిందకి శిరస్సు వేలాడుతుంది, 10 మంది పెట్టుకుని పైకి చూస్తే కానీ అసలు మొహం ఏడో కనిపించదు, కర్ర పెట్టుకున్నాడు తాతగారు, నడవలేక నడుస్తున్నాడు. నడవలేని సందర్భంలో మొత్తానికి ఈ వృద్ధ బ్రాహ్మణుడికి ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి యొక్క మన పాత బ్రాహ్మణుల వారు ఉన్నారే ఆ పంతులు గారు ఎదురైనారు. ఎదురైతే కాస్త ఏదో అలవాట్ల పొరపాటు పడ్డాడు. తాతగారు నమస్కారం అన్నాడు, మామూలుగా అయితే అనే కేటగిరీ కాదు, ఏదో అలవాట్ల పొరపాటు పడతాను. తాతగారు నమస్కారం అంటే తాతగారు పైకి చూడలేకపోయినైనా శుభం భూయాత్ ఆశీర్వచనం అన్నాడు. సంతోషం అంటే అన్నాడు, ఎవరు మీరు అని అడిగారు. తాతగారు అడుగుతున్నారు అంటే నేను బ్రాహ్మణుడండి, మా తాతగారు మహాకర్తవులు చేశారు, మా తండ్రి గారు మహానుభావుడు, మా ముత్తాతగారు మా అమ్మగారు నాన్నగారు మహాపండితుడు, మహారాజు గారికి ఒంట్లో బాగాలేకపోతే అనారోగ్యం ఆరోగ్యం చేకూర్చడం కోసం ఎవరు వెళ్ళకపోతే ధైర్యం చేయకపోతే నేను వెళ్తున్నాను. అంటే మీరు వెళ్ళి బాగు చేస్తారా నాయనా? అవునండి, కార్యభారంలో వెళ్తున్నాను, ఆశీర్వచనం చేయండి. అలాగే నైనా ఆశీర్వచనం చేయబోదు, ఓ చిన్న కోరిక ఉంది, ఏం లేదు, ఇదిగో ఇది చూడు అది చూడు అన్నాడు. అది చూశాడు, చూస్తే ఒక ఎండిపోయిన చెట్టు ఉంది. ఏమంటారండి, ఎండిపోయిన చెట్టు ఉందండి స్థావరం. ఆ చెట్టు చూపించన్నాడు, ఆ చెట్టుని కాస్త నువ్వు నీ మంత్రాల మహిమతో కాస్త కదిలించు అన్నాడు. మహారాజు గారికి అనారోగ్యం దూరం చేయడం కోసం వెళ్తున్నావు కదరు, ఆయన ఎవరు మహారాజు, వేల కోట్లానికి సంబంధించినటువంటి యొక్క ప్రజల్ని సంరక్షణ చేసే మహాపురుషుడు, దేవతా అంశ కలిగినటువంటి వాడు, కాస్త ఆ చెట్టును చూడనైనా దాన్ని కాస్త కదిలించునైనా ఒకసారి, ఎందుకంటే అక్కడ కూర్చొని మేము ఏదో కృష్ణారామ గోవింద అనుకుంటాం, సంజయ్ చేసుకుంటాం, ఏదో జపం చేసుకుంటాం అని చెప్పకుండా. తాతగారు ఇంత వయసు వృద్ధులు వచ్చి ఇంత చిన్న విషయం మీరు నన్ను అడుగుతున్నారే, నేను ఏమనుకుంటున్నారు చెప్పానుగా, మా తాతగారు సోమయాజి, మా తండ్రి గారు ఘనపాటి గారు, లేకపోతే మా తండ్రి గారు మహాపండితుడు చెప్పాను కదా, పండిత పుత్ర అని చెప్పలేదుగా ఈయన, ఆయన వినలేదు. ఆ సందర్భంగా ఆయన విన్నటువంటి వాడి చివరికి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ విభూది పాప మొహాన పెట్టుకుందాం అనుకున్న ఆశ అంటే లోక లేక 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 ఏదో మహారాజు గారు బహుమానిస్తున్న ఆశ సందర్భంలో మొహాన విభూది పెట్టుకోవడం మర్చిపోయినాడు, సంచిలో చేయిబెట్టాడు, పెడితే తప్పున ఆ విభూతి తగిలింది. ఆ విభూతి తీసుకునేట్టు పట్టుకున్నాడు, ఉప్పున ఊదాడు, ఏముంది ఉన్న విభూతి నష్టమైపోయింది. సన్నివేశం అర్థమైందా మహానుభావులారా? చేతిలో అంతకుముందు తెచ్చుకున్న కొంపలో తెచ్చుకున్న విభూతి మహాన పెట్టుకోవడం మర్చిపోతే ఆశలో పడి ఆ ఉప్పున ఊతే చెట్టు చెట్టుగానే ఉంది, ఈ ఉన్న విభూతి కూడా పోయింది, నష్టమైపోయింది. ఇది సార్ మీకు అర్థమైందిగా సన్నివేశం ఏమిటో. తాతగారు అన్నారు, మనవడా బ్రాహ్మణోత్తమా, ఎండిపోయినటువంటి చెట్టును నీ మంత్రం చేత కదిలించి నీ శక్తి చేత కదిలించలేకపోయావే, మరి ఒక రాజ్యంలో ఉండబడేటువంటి మహారాజు గారికి పూర్వజన్మ దుష్కర్మ ఏదో ఉంటుందయ్యా, పూర్వజన్మార్జితం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే తచ్చాంతి ఔషధై దానై జప హోమ సురార్చనై. అయ్యో పాపంలో పడ్డాం కదా, బాధపడకూడదు, తెలియగలవాడు చేతికి జిడ్డు కాకూడదు, అయింది, అయితే జిడ్డు ఎలా కడుక్కోవాలని ప్రయత్నం చేయాలి. ఈనాడు ఆనాడు ఏనాడు కూడా ఎవరైనా సరే, ఏ వయసులోనున్నా పండితుడికి ధర్మం, పాముడికి ధర్మం, పతివ్రతకి ధర్మం, ఇలాగా సరే మొత్తానికి ఈయన అనుకున్నాడు, ఇవాళ ఏ వారం అండి, ఆహా శనివారం కదా, బే శనివారం నాకు బాగాలేదండి, నాకు కలిసి రాలేదండి శనివారం, ఘాతవారం అంటారు ప్రయాణానికి కొన్ని నక్షత్రాలు ఘాతవారం అని సంప్రదాయంలో ఉంది, అంటే ఆ రోజు ప్రయాణం చేయకూడదండి, ఇవాళ నాకు శనివారం కలిసి రాలేదు అనుకున్నాడు, బాధపడ్డాడు, వెనక్కి వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఇక ఈ తాతగారు కొంత సమయం చూశాడు, అయ్యో పాపం బ్రాహ్మణుడు వెళ్తున్నాడు కానీ బ్రాహ్మణి మనస్సు బాధపడకూడదుగా, అందరూ పండితులే ఉందరు, కడుపు తిప్పలు ప్రతివాడికి ఉంటాయి, కలి బాధ ఆకలి బాధ, ఏదో పత్రం పుష్పం ఇచ్చిన అయినా కార్యభారం మీద వెళ్తున్నావు, అమ్మాయి ఇంటి దగ్గర ఉంటుంది, ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అని చెప్పి ఏదో ఆయన తోచిన దక్షిణ ఏదో ఇచ్చాడు. పరమేశ్వర ప్రతిగా నమస్కారం చేశాడు, ఓ జగదీశ్వరి గాయత్రి మాత ఇలాంటి వాళ్ళని కూడా సద్బుద్ధి కలిగించవమ్మా అని, కనుకనే యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత అంటారు మార్కండేయ మహర్షి. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. బుద్ధి సద్బుద్ధి అమ్మ బ్రాహ్మణుడికి సద్బుద్ధి, ఆ బుద్ధి రూపకంగా ఉంటుంది అమ్మవారు. కనుక అనుకూలమైన దశలో ఆ బ్రాహ్మణ జీవితం కాపాడమ్మన్నారు. సరే ప్రేమాస్పదంగా పత్రం పుష్పం ఇచ్చారు. బ్రాహ్మణుడైనా బ్రాహ్మణుని పూజ చేయనక బ్రాహ్మణానా బ్రాహ్మణో గతి అన్నారు గనక. సరే మొత్తానికి ఈ ప్రకారంగా కొంత సమయం అయిపోయిన తర్వాత ఈయన గారు బయలుదేరి వెళ్ళారు. మొత్తానికి ఎక్కడికి వెళ్ళారు? మహారాజు గారికి బాగాలేదని తెలిసింది కదా, సరే పోని చూద్దాం ప్రయత్నం చేద్దాం అనుకున్నారు. ఆ రోజుల్లో సంప్రదాయం రాజుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు, గురువుల దగ్గరికి దేవతల దగ్గరికి. ఏదో పత్రం పుష్పం తీసుకెళ్ళి మరి మొత్తానికి శిష్యుల ద్వారా నాలుగు పండ్లు ఎర్రని పండ్లు లాంటివి తెప్పించారు. సరే వారి దగ్గర శుద్ధి చేసి ఆ రోజుల్లో బాగా నదిలో ఉతికినటువంటి శుభ్రమైన వస్త్రాన్ని దాని మీద ఏమంటారు పరిచారు, దుమ్ము ధూళి వగేరాలు పడకుండా. అధర్వణ వేద మంత్రాలు చెప్తున్నారు పక్కన ఉండబడేటువంటి శిష్య బృందానికి. ఆ అధర్వణ వేద మంత్రాలు చెప్తున్నారు, వస్తూ ఉన్నారు. రాగా 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 కొంత దూరం అయినా ఇక్కడ మహారాజు గారు ఎవరో ఎక్కడో మరి పాపం కాస్త అనారోగ్యంగా ఉందని చెప్పారట, వారిని దర్శిస్తాము. అధర్వణ వేద మంత్రముల యొక్క మహిమ చేత ఈ పండ్లు అభిమంత్రించబడ్డాయి, మహారాజు గారికి అనారోగ్యంగా ఉందని చెప్పి విన్నాం, మరి మీరు అవకాశం ఇస్తే సహకారం చేస్తే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం చేసి ఈ పండ్లు ఇస్తాం. వారన్నారు, తాతగారు ఇంకా 4-5 రోజుల దాకా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మహారాజు గారు ఎవరిని కూడా లోపలికి రానివద్దని చెప్పారు, ఏదో కార్యాలయం ఉన్నారు అంతమైనా మాకు తెలియదు, వెళ్ళడానికి వీల్లేదన్నాడు. నైనా వెళ్ళడానికి వీల్లేదని మీరు గట్టిగా చెప్తే వెళ్ళిపోతాము, కానీ నీకై నువ్వు ఊహించి చెప్పడం కంటే ఒకసారి మంత్రులకు చెప్పు, ఎవరో వృద్ధుడు అరణ్యాల్లో నుంచి వచ్చినటువంటి పండితుల్లాగా కనిపిస్తున్నాడు, పక్కన శిష్య బృందం ఉన్నారు, ఏదో వేద మంత్రాలతో పండు మంత్రిచ్చారట, మహారాజు గారికి అవి ఇస్తారట, మీ అనుమతి కోరుతున్నారు, రాజదర్శనం అపేక్షిస్తున్నారు అంటే ఈ వార్త క్రమక్రమంగా మరి కారణాల్లో కూడా ఒక అత్యవసరం ఉంటుంది కదా, సందర్భంలో విషయాన్ని గ్రహించినటువంటి మంత్రుల ద్వారా మహామంత్రుల ద్వారా రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పటికీ సరిగ్గా సాయంత్రం సూర్యాస్తమయం కాబోతుందేమో, దైవీ భాగవతంలో కథాభాగం సూచించిన ప్రకారం ఆ మహారాజు గారు అన్నారు, అయ్యా బ్రాహ్మణులంటే సర్వదేవతలతో సమానం, మనం చాటింపు వేసాం కదా, మణిమంత్ర ఔషధములతో మణులతో కానీ మంత్రములతో కానీ ఔషధాలతో కానీ అర్క ప్రయోగం కానీ సరే మొత్తానికి ఏదో ప్రయోగం చేసి మన ప్రాణం సంరక్షించడానికి వచ్చినటువంటి మహానుభావులు బ్రాహ్మణులు పక్కన శిష్య బృందంతో వేద మంత్రాలు చెప్పుకుంటూ వస్తే ఎందుకంటే మహాభాగ్యం ఏముందయ్యా జీవితంలో, రమ్మని లోపలికి రమ్మను, వారిని అభ్యంతర పెడితే ఎట్లా, పూజ్యులు మన ఇళ్ళకి ఎందుకు వస్తారు, మహానుభావులు వచ్చారంటే మన అదృష్టం ఏదో ఉంటుంది అనుక వారిని అభ్యంతర పెట్టేవారికి వారి శిష్యులతో సహా రమను, ఆయనకు ఉండబడేటువంటి ఆందోళనలో ఆయన తోచిన అభిప్రాయం చెప్పగా ఆ అభిప్రాయం వీళ్ళు చక్కగా గుర్తించినటువంటి వారి. సరే మొత్తానికి ఈ యొక్క వయోవృద్ధ పండితుడైనటువంటి యొక్క వృద్ధునితో సహా ఈ పక్కన ఉండబడే నలుగురు శిష్యుల్ని కూడా మొత్తానికి ఆ ఆంతరంగిక మంత్రుల యొక్క సహకార సంపత్తితో 7వ భవనంలో హర్మియంలో ఆంతరంగిక భవనంలో అక్కడ ఉండబడేటువంటి మహారాజ వాసంలో ప్రవేశింపచేశారు. కుడికాయలు పెట్టారు, లోపలికి వెళ్ళారు. బాగా గమనించండి భారతీయ సంస్కృతి, ఎక్కడికైనా శుభానికి వెళ్ళేటప్పుడు కార్యభారంతో కార్యం కొరకు వెళ్ళేటప్పుడు అంటే ఒక కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకొని ఏదో కార్య సాధనకు వెళ్ళేటప్పుడు పురుషులు కానీ స్త్రీలు కానీ భారతదేశంలో ఏనాడైనా కుడికాయలు పెట్టి లోపలికి వెళ్ళాలి. ఎక్కడ? మెయిన్ గేట్లో కాదు, ముఖ్యంగా సింహద్వారంలో గేట్లో కూడా ఎడమ కాలు పెట్టి బయలుదేరకూడదు, బయలుదేరేటప్పుడే కుడికాలు పెట్టాలి. ఏదో కాస్త దేవుళ్ళకి నమస్కారం చేయాలి, యశోనామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయోస్తం సర్వపుంసాం సర్వతో జయమంగళం లేకపోతే ఆపదామ భర్తారం ఇలాంటివి చెప్పుకొని మొత్తానికి ఇలా బయలుదేరి వెళ్తున్న సందర్భంలో మహారాజు గారు లేవలేకపోయినా, అయ్యా నన్ను క్షమించాలి, ఈ శరీరం నా ఆధీనంలో లేదు, మీ పెద్దల దివ్యచరణాలకు నమస్కారం చేస్తున్నాను, నన్ను సంరక్షణ చేయండి. చెయ్యి ఊపారు ఆయన, వచ్చిన వృద్ధుడు నైనా చెయ్యి ఊపారు. చెయ్యి ఊపిన సందర్భంలో ఇక మరి ప్రాణాపాయ స్థితిలో ఉంటున్నారని చెప్పారుగా, ఆందోళనతో ఉన్నాడు, దీర్ఘవ్యాధితో బాధపడుతున్నట్టుగా ఉన్నారు ఆయన. ఆ సందర్భంలో ఆ కప్పినటువంటి వస్త్రం తీసి మహామంత్రులకు ఇచ్చి సరే వారికి తోచిన ప్రకారంగా మనసులో ఏదో మంత్రం శ్రవణ చేస్తూ ఉన్నారు, మహామంత్రికి అందించారు. ఎందుకంటే సంప్రదాయం మహామంత్రుల ద్వారా మహారాజు గారికి ఇవ్వాలి కానీ సరాసరి ఈయన ఇచ్చే అవకాశం అక్కడ కనిపించాలి. మహామంత్రులు ఆ లోపల ఉండబడేట ఒక బంగారు చాకును తీసుకుని వచ్చి ఆ పండు విడదీసి పండు పండుగా నోట్లు వేసుకునే సంప్రదాయం ఉండదు గనక మొత్తానికి దాన్ని విభజించిన సందర్భంలో దానిలో మనకు ఉదాహరణ చెప్పాలంటే కథాభావం, యాపిల్ పండులో నల్లని గింజలు ఉంటాయి చూడండి, యాపిల్ పండులో గింజలు ఉంటాయి కదండి కొంచెం నల్లగా, అలాగా ఆ పండు లోపల గింజల్లాగా ఏవో ఓ భ్రమలాగా ఈ మహామంత్రికి కనిపించినాయి. అప్పుడు అన్నారు మహారాజా తమరు స్వీకరించండి, మధుర పదార్థం తినేటప్పుడు ఆహారం తినేటప్పుడు కాస్త ఎదురుగా ఉన్న వాళ్ళకో వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి తినాలి అని సంప్రదాయం. అంటే చేదు పదార్థం కారం తినేటప్పుడు ఇవ్వకూడదని అర్థం చేసుకోకూడదు, కనుక ఆహారం తినేటప్పుడు కాస్త వాళ్ళ వీళ్ళని చూసి ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చి మనం తింటే అన్న వృద్ధి అవుతుంది అని అన్నోదకాలు ఇంకో జన్మకు పుడతాయి, అలాగా లేకపోతే ఈ జన్మలో ఉన్నది కూడా కరిగిపోతుంది, నమస్కారం స్వస్తి అంటారు పెద్దలు. అయితే ఈ సంప్రదాయం వాళ్ళు కాపాడేవాళ్ళు కనుక అట్లాంటి సంప్రదాయ ప్రకారంగా అంటే మహారాజు గారు అన్నారు, పండ్లు కదా మధుర పదార్థం కదా, మరి మధుర పదార్థం అనేది మహామంత్రులు ద్వారా మీరు కూడా తీసుకోండి, కాదు మహారాజా తమరు స్వీకరించండి ప్రారంభంలో, మేము తర్వాత తీసుకుంటాం, కాదయ్యా మీరు తీసుకోండి, కాదు మహారాజా మీరు అన్నిదా భావించడం మీరు తీసుకోండి, మహారాజా మీరు తీసుకోండి అన్నాడు ఈ వచ్చిన వయోవృద్ధుడు విద్వాంసుడు. సరే పెద్దలు చెప్తున్నారు కదా గౌరవంగా వాళ్ళు కూడా తర్వాత తీసుకుంటారని ఆ దానిలో ఉండబడిన ఒక ముక్క అలా విభజన చేసే సందర్భంలో ఆ తీసుకుంటుండగా ఆ గింజ ఏదైతే ఉందో ఆ పండు వెంబడి ఉండే గింజను వీళ్ళు కట్ చేయలే, అంటే గింజ కూడా ఉంది వెంబడి, ఆ గింజలాగా కనిపిస్తుంది, ఆ గింజలాగా కనిపించేటువంటి పండును తీసుకుని అలాగా సూర్యాస్తమయ్యే వేళ నోట్లో వేసుకున్నాడు. ఒక్కసారి మొత్తం పొగలు గమ్మునాయి, ఆకాశం పర్యంతం పొగలు గమ్మునాయి, భీతావహమైనటువంటి యొక్క భయభ్రాంతులు కలిగిన పేద శబ్దం అయింది. అక్కడ వచ్చిన పండితులు లేరు, విద్యార్థులు లేరు. శ్రీమద్్రమారమణ గోవింద నమః పార్వతీపతయే నమః హర హర మహాదేవ. ఏంటిది ఏంటిది ఏంటిది, అందరూ ఆశ్చర్యపోయారు. అనుకోకుండా భీభత్సం లాంటి యొక్క ఒక ప్రమాదం కనిపించింది కదా, పొగ వచ్చింది శబ్దమైంది, మహారాజు గారు ఇక ఈ శరీరాన్ని వదిలిపెట్టారు. సారాంశం ఎప్పుడు, ఇదిగో ఇప్పుడే ఇందాక చెప్పిన సన్నివేశ సందర్భంగా మంత్రులంతా కూడా దీనస్థితిలో చూశారు, ఏం చేయాలో తోచలేదు, ఆందోళన పడ్డారు, ఆలోచన చేశారు, మొత్తానికి జరిగిన విషయాన్ని గుర్తించారు, ఈ లోకాన్ని వదిలిపెట్టిపోయారు మహారాజు గారు. ఇప్పుడు చిన్నపిల్లవాడు చంటి పిల్లవాడు జనమేజయుడు కుమారుడు, అతని ఆధారంగా తండ్రి గారికి సుగతులు కలగడం కోసం భారతీయ సంస్కృతి ప్రకారంగా ఉత్తర కర్మలు అంటే పుణ్యకర్మలు చేసి వారికి స్వర్గలోకాన్ని కలిగించాలి అనే ఉద్దేశం చేత కాలగర్భంలో క్రమక్రమంగా రాజస్థాయిలో చేయవలసినటువంటి యొక్క తర్వాత చేయదగిన కృతకృత్యాలన్నీ కూడా చేయదగిన పనులన్నీ చేసి పుణ్యకర్మలు చేసి కాస్త కూస్తో ఆ రోజుల్లో ఉండే సాంఘిక మర్యాద ప్రకారంగా దాన ధర్మాదులు ఇచ్చి, అసలు ఎవరు ఇలాంటి పని చేశారు అని పెద్దల ద్వారా జ్ఞానులు ఉంటారుగా లోకంలో తెలుసుకుంటే, అప్పుడు వారు చెప్తున్నారు తక్షకుడు అనబడేటువంటి యొక్క నాగలోకంలో ఉండే రాజు ఎవరైతే ఉన్నారో ఆ బ్రాహ్మణ కుమారుడు చెప్పినటువంటి గాయత్రి ఉపాసనతో కూడిన బ్రహ్మచర్య వర్త మహిమ చేత ఇచ్చినటువంటి మాటను కాపాడడం కోసం ఈ పని చేశాడు. ఈ వయోవృద్ధ వేషంలో కనిపించిన మహానుభావుడు ఎవరు, తక్షకుడు. శిష్య బృందం ఎవరు పక్కన ఉన్నటువంటి వాళ్ళు, నాగులు నాగదేవతలు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞీకి జై. ఏం చేస్తారు, కర్కోటకుడు తక్షకుడు అనంతుడు ఇంకా పేర్లు ఉన్నాయండి జయుడు ఇట్లాంటి పేర్లు ఉన్నాయండి, ఈ అష్టనాగులు అని చెప్పేసి సంతానానికి సంబంధించి ఆ నాగశాంతి నాగపూజ ఆ కలశ రూపకంగా ఇప్పుడు నవగ్రహాలని మన ముఖ్యతలు ఎలా చేశామో ఆహ్వానం చేసి చేస్తే సరే మొత్తానికి ఆ మంత్రబలం వల్ల వాళ్ళ అనుగ్రహం మనకు కలుగుతుంది. ఆ శాంతి విధానాలు చాలా చెప్పారు, వేలున్నాయి ఈనాడు అమల్లో. అయితే సంతానం కలగడం ఖాయం, యథాప్రకారంగా ఉండాలి, ఏదో చేయకూడదు. అయితే ఈ ప్రకారంగా అయిపోయిన తర్వాత ఉత్తర క్రియలు జరిగిపోయినాయి, దాన ధర్మాలు అయిపోయినాయి. ఈ జనమేజయుడికి అసలు మీరెవరో మేమెవరో లోకం ఎవరో స్వామివారి ఏమిటో తెలియని వయసు, చంటి పిల్లవాడు అనలేము చిన్నపిల్లవాడు అనాలి. ఈ సందర్భంగా ఈ పిల్లవాడు ఏం చేస్తున్నాడయ్యా అంటే, మరి తండ్రి గారు కనిపించడం లేదనుకుంటున్నాడు కానీ పోయినాడు, పోయిన దుఃఖం ఏమిటో తెలియటం లే, సంబంధించిన వాళ్ళు వాళ్ళని చక్కగా సమర్థిస్తూ ఉన్నారు, సంతోషపడుతూ ఉన్నారు ఆ కురవాణి. ఈ సందర్భంగా ఆలోచన చేసి చివరికి అటు ఇటు తిరుగుతూ కాస్త వీధిలో, మరి తండ్రి పోయిన తర్వాత 3 నెలలు 6 నెలలు అయినా కూడా మరి వీధిలో తిరగాలిగా చిన్న కుర్రవాడిగా అలా తిరుగుతూ ఉంటే ఉత్తంకుడు అని పేరుగడేటువంటి ఒక మహానుభావుడు ఆ వారి యొక్క గ్రామ ప్రాంతంలో ఒక వీధిలో ఉంటున్నాడు, ఒక బ్రాహ్మణుడు ఉత్తంకుడు అంటారు. ఈయన స్వభావం ఏమిటయ్యా అంటే మనం అడగకపోయినా పిలవకపోయినా పిలిచి ఉపయోగం లేని సలహాలు చెప్తుంటాడు. స్వభావం మనం పిలవక్కర్లా మనం అడగక్కర్లా, చేయబెట్టుకుని లాక్కెళ్ళి లోపల కూర్చోబెట్టి తలుపుల దగ్గరికే చెబుతాడు సమాధానం. ఆ సమాధానం మనకు ఉపయోగించదు, లోకానికి ఉపయోగించదు, ప్రమాదం జరుగుతుంది, విరోధం వస్తుంది, భార్యాపిల్లలు కొట్టుకుంటారు, అరణ్యాలకు వెళ్తాడు, నదిలో పడతాడు, ఈ స్థాయికి సంబంధించి ఉంటుంది. దీనిలో రకరకాల కేటగిరీలు, అట్లా చెప్తే గానీ ఆయనకు ఆనందం కలగదు. గొప్ప విషయం ఏంటి అంటే ఈ ధర్మంలో చరిత్రలో కూడా ఉన్నది లేనట్టుగా చెప్తాడు, లేనిది ఉన్నట్లుగా చెప్తాడు. ఇంకొక విశేషం ఏమిటి అంటే దీనిలో ఆయనలో గొప్పతనం, ఒకదానికి సంబంధం లేని 4 మాటలు కల్పించవుతాడు. అయ్యా బలానా వెంకటేశ్వరరావు గారు బాగున్నారనే ఉదాహరణ చెప్పారనుకోండి, వెంకటేశ్వరరావు గారిని ఆయన ఎందుకో తిడుతున్నాడయ్యా నీకు అనిపించిందా అనే రకం భావన అర్థం చేసుకోండి. ఈ యొక్క జనమేజయుడిని పట్టుకున్నాడు ఒకరోజు, అంటే పట్టుకోవడం అంటే పోతుంటే చప్పట్లు కొట్టాడు, పిలిచాడు, నాయనా మహారాజా యువరాజా రావయ్యా. ఏంటయ్యా ఊరిక కాణం లేకుండా పిచ్చి వాళ్ళగా దిక్కులేని వాళ్ళగా తిరుగుతామేమిటి నువ్వు? మీ నాన్నగారు ఏమిటి, మహారాజు ఏమిటి, ఆయన వైభవం ఏమిటి, ఆయన స్థితి ఏమిటి, అసలు ఆయన హోదా ఏమిటి, ఆయన నడుస్తుంటే ఎట్లా, ఆయన చూస్తే ఏమిటి మొదలుపెట్టాడు. ఇదంతా ఏం తెలుస్తుంది నేను బాబు, చిన్న వయసు 11-12 సంవత్సరాల వయసు. అయ్యా తాతగారు ఏమిటన్నాడు? ఏమి లేదు కూర్చోన్నాడు. అసలు మీ తండ్రి గారు ఎందుకు పోయారో నీవు ఎప్పుడైనా ఆలోచించావా? ఇంతమంది రాజ్యసేన ఉన్నారు చెప్పారా నీకు? చెప్పలేదండి. నువ్వు అడిగావా? నువ్వేం అడుగుతావు, చెడ్డపిల్లవాడు నినగా మన పుట్టినవాడివి, పాప మొలతాడు గోచి కూడా సవరించాదు కానివాడు, తప్పునేది కాదు. కానీ సరే జరిగిందే జరిగిపోయింది. ఒక విషయం చెప్తున్నా నేను, వయోవృద్ధుడాగా బ్రాహ్మణుడు నేను తెలుసుగా నీకు. అయ్యా తెలుసండి, ఏం లేదు, మీ తండ్రి గారు తక్షకుడనేటువంటి సర్పరాజు వల్ల పోయినాడు కనుక నువ్వు నిజంగా తండ్రి గారు కుమారుడు అని మళ్ళీ మీ నాన్నగారి హోదా నువ్వు కల్పించుకోవాలంటే, లోకం మెచ్చాలంటే నువ్వు అరణ్యాల్లోకి వెళ్ళి ఇక ఆ బాణం పట్టుకొని సర్పములు అనబడేటువంటివి ఎక్కడ ఎన్ని ఎందుకు ఎప్పుడు ఎలా కనిపిస్తే వాటి అన్నిటి కూడా చంపు. విన్నారండి? ఏ రకం సర్పమైనా సరే. అయ్యా మరి నాగుమాములు దేవతల మూలదా, తాచుమాములు కలుస్తాయి కదా, జరిగొడ్లు అంటే జరిపోతులు అంటారు మన గుంటూరు జిల్లాలో, ఆ తాకత కొడతాయి కదా, ఇట్లాంటి పిచ్చి ప్రేమలు పెట్టి ఒక తండ్రి ముఖ్యం నీకు. తండ్రి ముఖ్యం అయ్యా, తండ్రి సేవ చేయమని చెప్తుంది శాస్త్రం, శాస్త్రం చెబుతున్నాడు ఇంకా ఆయనకి ఇట్లాంటి మహానుభావుడు కనుక చంపేసి నీకు ఆనందం కలగకపోతే నా దగ్గరికి రా. మళ్ళీ పనికిరాని వాళ్ళని సంబంధం లేని వాళ్ళ సలహాలు అడగవాకో. ఇదిగో ఓ మనిషి మంచి పని చేస్తే చూడలేని వాళ్ళు ఉంటారు భారతదేశంలో, జాగ్రత్త సుమా. ఇలాంటి కేటగిరీలో రెండు మాటలు బాగా చెవిలో గట్టిగా ఊదాడు. పాపం 12 సంవత్సరాల వయసుగా పెద్దవాడు తాతగారు చెప్పిన మాట నమ్మాడు, పైగా ఇంటెదురు ఆయన నమ్మపోతే ఎట్లా, నమ్మాడు. నమ్మిన ప్రకారంగా మర్నాడు పొద్దున్నే లేచాడు, ఆ యొక్క ఆ తోచినటువంటి కులదేవతకు నమస్కారం చేస్తున్నారు. శతాక్షి అమ్మవారు, 100 కళ్ళు కలిగినటువంటి అమ్మవారు. 100 కళ్ళు ఉన్నాయండి వేదములలో, శాస్త్రములలో, ప్రాతిశాఖ్య నియమంలో, వ్యాకరణ శాస్త్రాల్లో, పూర్వమీమాంసలో, ఉత్తరమీమాంసలో, 18 పురాణాల్లో, ఉపపురాణాల్లో. ఈ అమ్మవారు దేవీ భాగవతంలో మినహా ఎక్కడా చెప్పినట్లు మనకు తోచదండి మహానుభావులారా. ఇది మనకు అదృష్టం. సాక్షాత్ మూలాంశం ఏమిటయ్యా అంటే ఆ పార్వతీదేవి అంశ. 100 కళ్ళు మా ఒంటి మీద, 100 కళ్ళు తేలిగ్గా చెప్పుకోవాలంటే అసలు అసలు ఆ అమ్మవారే. ఇదిగో ఈమె అమ్మవారే, ఏమీ అనుమానం లేదు. ఈ పురాణం చెప్పిన అనుభవాలు చాలా ఉన్నాయి, ఎప్పుడైనా చెప్తాను, ఇప్పుడు చెప్పకూడదు ఎందుకంటే ముఖ్యాంశంలోకి వెళ్ళిపోవాలి బాగా. సరే ఆ ఏదో అలవాటు ప్రకారంగా నమస్కారం చేశారు, బయలుదేరాడు, అరణ్యానికి వెళ్ళాడు. ఒకళ్ళు ఇద్దరు సేనలు ఉన్నారు, నమ్మడం ఉన్నారు. మహారాజు గారు యువకుడు, చిన్నవాడు, ఏం తెలియదు, కనిపించడం పాములు చంపుతున్నాడు. ఈ చంపగా 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 2 రోజులు 3 రోజులు అయింది, చచ్చిపోయినాయి. సరే సగం చచ్చినాయి. సరే మొత్తం మీద అలసిపోయి అనుకూలమైన ఆహారం లేక అక్కడ ఈయన చక్కగా, నాయనా స్నానం చేసావా, భోజనం చేసావా, నిద్రపోతావా మరి అనేటువంటి యొక్క మాతృవాత్సల్య రూపమైనటువంటి యొక్క ప్రవర్తనా తత్వానికి దూరమైనటువంటి వాడై చాలా శ్రమపడి 4 రోజులు 5 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఆ యొక్క సేన సహాయంతో కొన్ని పాములను చంపాడు, మనసులో చంపమన్నాడు, చంపాడు. తండ్రి గారు కనిపించడంలా, ఎట్లా కనిపిస్తాడు తండ్రి గారు, ఈ శరీరాన్ని వదిలిపోయారుగా, మీ తండ్రి గారు నరకంలోనే ఉన్నారు, స్వర్గం పొందలేదని చెప్పాడుగా బ్రాహ్మణుడు, తాతగారు చెప్పాడుగా. సందర్భంగా 5-6 రోజులు అయిపోయిన తర్వాత ఆ వీధిలో వెళ్తూ తాతగారికి ఒక నమస్కారం చేద్దాం, ఎందుకంటే మంచి ఉపదేశం చేశారు తాతగారు, మీరు చెప్పిన ప్రకారం చేస్తున్నానండి, కానీ అరణ్యంలో చాలా కనిపిస్తున్నాయండి, నా ఒక్కడే ఇలా కావట్లేదండి, చెబుదాం అనుకుంటున్నాను. ఈ బ్రాహ్మణుడు మళ్ళీ ఆయన పిలిచాడు, పిలిచి రానైనా అన్నాడు. రానైనా అని పిలిచిన తర్వాత అన్నాడు, ఏం లేదయ్యా, నిన్ను పాములను చంపమని చెప్పాను, నువ్వు చూస్తే చాలా చిన్నపిల్లవాడివి, అరణ్యంలో పాముల బాధ చాలా ఎక్కువగా ఉంది, నేను మళ్ళీ చెబుదామని చప్పట్లు కూడా కాకేశాను, నువ్వు నేను చెప్పిన మాటలకు ఏమిటో మరి భయపడ్డావో ఏమిటో నేను చెప్పలేను కానీ పరిగెత్తుకెళ్ళావు, ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు పాములను చంపడం కాదు, ఎందుకంటే నీ ఒక్కడి వల్ల కాదు, మీ సేనలు అంత ధైర్యం చేయరు, ఇక నేను తెగించవుతున్నాను బ్రాహ్మణుడు, నీ శ్రేయస్సు కోసం బాగా విను, శ్రద్ధగా విను, పరధ్యాసగా విను బాకు. సర్పయాగం అని ఒక యాగం చేయి నువ్వు, బయట బోర్డు మాత్రం దేవీ యాగం అని పెట్టు. బ్యాట్నర్ అంటే చూడండి, బయట బోర్డు మాత్రం ఏం పెట్టు, దేవీ యాగం, తమరు చేయవలసింది సర్పయాగం. ఒక విషయం మహారాజా, ఇంత మంచి మాటలు, ఇంత మంచి సలహాలు నీకు ఎవరు చెప్పరు కలియుగంలో, 2010 సంవత్సరాలు నేను చెప్తున్నాను బాగా విను అన్నట్టుగా అంటున్నాడు. యాగం చేసేటప్పుడు, యజ్ఞం చేసేటప్పుడు మంత్రాలు బాగా చదువుకున్నటువంటి వృద్ధ పండితులను తెచ్చుకో, ఎందుకంటే వృద్ధ పండితులకి విచక్షణ వివేకం ఎక్కువగా ఉంటుంది పిల్లలకంటే, అనుభవం బాగుంటుంది, పైగా వాళ్ళు వృద్ధులై మంత్రములు వాళ్ళ ఆధీనంలో ఉంటాయంటారు పెద్దవాళ్ళు, మంత్రములు వృద్ధ పండితుల ఆధీనంలో ఉంటారు. యువకులు మరి ఇంకా అంత తపస్సు పరిపక్వానికి రాదు కదా, కనుక వృద్ధులైనటువంటి పండితులు, మహానుభావులు, భారతదేశ స్థాయిలో వృద్ధ పండితులు ఎవరైనా వాళ్ళని తెచ్చుకోమన్నాడు. సరే మా తండ్రి గారు ధర్మాత్ముడు కనుక బయట మాత్రం దేవి యాగం, ఇక్కడ అనుమానం వచ్చింది ఇక్కడికి. సర్పయాగం చేస్తూ దేవి యాగం పెడితే ఇది అబద్ధం అంటారు కదా, అబద్ధం 3,66,000 పాపాలు కలుగజేస్తుందని అంటారు కదా రాజపుత్రుడు కదా. ఎట్లా ఇప్పుడు సర్పయాగం అని పెడితే తాతగారు వద్దన్నారు, పెట్టకపోతే ఏమవుతుందో, ఏమయ్యా ఇట్లా పెడితే పాపం కదా అని అడిగితే ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా లేదా, చిన్నపాలేవుడు కదా, చిన్నపాలేవి పిల్లవాడు కదా, తొందరగా యువరాజు కావాలి, నేను పిలవకుండా నయాపస్ దక్షిణ తీసుకోకుండా నీకు మంచి మాటలు చేస్తే నీ వ్యతిరేకం వచ్చిందా, వ్యతిరేక భావం కలుగుతుందా, ఇలా అనబోతాడేమో, సరే ఎందుకు పెద్దవారు చెప్పారు కదా అని చెప్పి ఈసారి చూద్దామని బయట బోర్డు పెట్టాడు. పెద్దలైనటువంటి మహానుభావులందరూ కూడా మంత్రుల సహకారంతో యువరాజు మీద మమకారంతో వృద్ధులైనటువంటి యొక్క పండితులు లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద అతి వృద్ధులైనటువంటి కపిలుడు, సాంఖ్యాయనుడు, ఇలాంటి పరాశరుడు, ఈ కేటగిరీ వృద్ధులైనటువంటి పండితులు పిలిచారు. మొత్తానికి అయా సర్పయాగం చేయాలి, మా తండ్రి గారు మోక్షం పొందలేదని చెప్తున్నారు. సరే ఏదో కారణం అంటే ఆ సర్ప మెడలో వేసిన కారణం అని అందరితో చెప్పలేక, మరి మీరు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని సమాహిత మనసస్మహ ప్రసీదంత భవంత ప్రసన్నాస్మహ, ఇక్కడ వచ్చి కూడా అర్థీకరణం తీసుకొని పరధ్యాసగా ఎక్కడో ఉండి ఏదో ఆలోచించి ఏదో పరాగ్గా లేకుండా మాకు ఈ కార్య సాఫల్యం చేసి మీరంతా కూడా మమ్మల్ని అనుగ్రహించి మా తండ్రి గారికి మోక్షాన్ని కలుగ చేయగలరు మంత్రాలతో ప్రార్థించాడు సంప్రదాయ ప్రకారంగా. బయట మాత్రం అంబా యాగము అంటే దేవీ యాగం అలా పెట్టాడు బోర్డు, ఆయన చెప్పాడు నేను పెట్టాడు. మహామంత్రులు మరి యువరాజు మీద మమకారంతో మహారాజు మాట ధిక్కరించలేరుగా, ఎందుకు అని అడగలేకపోయారు. సరే కారణం అయిపోయింది, మొత్తానికి ఇలాగా చేస్తున్నాక చేస్తున్నాక 5 రోజులు పాంచానిక దీక్షా కార్యక్రమంతో పెట్టారు. 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అష్టకలశాలతో కూడినటువంటి మహానాగులైనటువంటి యొక్క నాగలోకంలో ఉండే మహారాజులందరినీ కూడా ఆహ్వానం చేశారు. ఇక ఆ 4 వైపులా ఆనాడు ఉండబడే సంప్రదాయ ప్రకారంగా వారి గురు సాంప్రదాయ ప్రకారంగా ఆ 4 వైపులా ఉపవేదికలు, మధ్యలో వేదిక, ముందర హవనకుండం, ఇవన్నీ కూడా యథాప్రకారంగా రచించి అంటే సిద్ధం చేసుకొని ప్రకారంగా ఆహుతులు వేస్తున్నారు అగ్నిహోత్రుని ప్రతిష్ఠించి. నమో అస్తు సర్పేభ్యో ఏకేచ పృథివీ మనో ఏ అంతరిక్షే ఏది విధేభ్య సర్పేభ్యో నమస్వాహా. ఇలాగా ఈ మంత్రములు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి అలాంటి మంత్రాలతో సర్పసూక్తములు, అలాంటి యొక్క సర్పమంత్రములు, అలాంటి ఉపాసనా మంత్రాలు వాటితో వేస్తూ ఉంటే మామూలుగా నెయ్యి మామూలుగా పాయసమో లేకపోతే చెరువు అంటే అన్నమో వగైరాలు ఆజ్యం అంటే నెయ్యో సమితిలో వేయటం మనకు చతుర్విధమో ఏదో సంప్రదాయం ఉంది మన లోకంలో. ఆ ఆహుతులు వేస్తూ ఉంటే ఇక్కడ నెయ్యి వేసే యజమాని గారు మహారాజు నెయ్యి వేస్తూ ఉంటే ఒకవైపు నుంచి గాల్లో నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి, పట్టున పట్టున పడుతున్నాయి హోమంలో సర్పదేవతలు పడిపోతున్నారు. కారణం ఏమిటి అంటే ఆ మంత్ర జలం యొక్క కలసంలో ఆహ్వానం చేసినటువంటి మహానుభావుల యొక్క వైభవం. ఈ విషయం చెప్పేటప్పుడు క్షమించాలి, ఓ చిన్న విషయం చెప్తున్నాం. నిన్న ఏదో స్నానం చేస్తుంటే ఈ శృంగేరి మఠంలో పూర్వకాలంలో బావి ఎండిపోతే ఎప్పుడో పరమాచార్యులు వారి ఇక్కడికి వచ్చారని, ఆ బావి ఎండిపోయి అందరూ బాధపడుతుంటే చుట్టుపక్కల వాళ్ళు నీళ్ళు తీసుకెళ్ళేటువంటి వాళ్ళు లేకపోతే నాయనా ఏమిటిదంటే అయ్యా ఏం లేదండి ఇక్కడ నీళ్ళు అందరూ తీసుకెళ్లేవాళ్ళు బావి ఎండిపోయింది అంటే ఓ కాగితం మీద శ్లోకం రాసి దానిలో వారేసేట ఆయన ఆ బావి అని చెప్తున్నారు వేద పండితులు. చూడండి పురాణం ఏం చెప్తామండి, పురాణంలో ఏముందండి, ఎందుకంటే రహస్యం ఉందా మహానుభావులరా, కాగితం మీద శ్లోకం రాసి వేస్తే ఆ భావి ఈనాటికి ఇలా ఉంది అంటే మరి పరమాచార్యులు వారని, మహాజ్ఞానులని, గురువులని, జగతులని అనాలా అనక్కర్లేదా, వినాలా వినక్కర్లేదా, మర్చిపోవచ్చా ఈ మాట. ఆ భావిలో ఉన్న నీళ్లు ఎన్నాళ్ళ నుంచి ఎంతమంది జీవులు అనుభవిస్తున్నారు, మరి తపస్సు మహిమ, తపస్సుకు ధనం, తపస్సునే ధనం ఉందా లేదా, తపస్సు మహిమ ఉందా లేదా, తపోభూమి అనే పేరు ఎందుకు వచ్చింది భూదేవతకి, కర్మభూమి, పుణ్యభూమి, తపోభూమి, జ్ఞానభూమి, వేదభూమి. కనుక ఆ చూడండి ఆ గురువుల యొక్క అపేక్ష మన మీద ఎంత ఉంది, తద్వారా ఎన్ని లక్షల మంది బాగుపడుతున్నాం గురువులకు మన మీద, గురు అంటే గురువుల మీద మనకెంత ఉంది అనే దాన్ని మనం కాస్త జీవితంలో వీలైనంత ఎక్కువగా అన్వయం చేసుకున్నప్పుడు ఆ గురువుల యొక్క జ్ఞానం మనకు శుభరూపంలో, ఆయురారోగ్య ఐశ్వర్యరూపంలో వర్ధిల్లుతుంది అని దేవి భాగవతంలో కూడా పక్క నుంచి ఒక అభిప్రాయం చెబుతూ, సుమారు 9 సంవత్సరముల నుంచి 11 సంవత్సరంలోపు కుర్రవాడు ఒక ఆయన జింక చర్మం మెడన మీద వేసుకున్నాడు, కమండలం పట్టుకున్నాడు, నాభిస్థాన వరకు రుద్రాక్షల పైభాగం కనిపిస్తున్నాయి, జలజలా వస్తున్నాయి, పాదుకలు వేసుకున్నాడు, చట 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 నడిచొస్తున్నాడు, 13-15 కిలోమీటర్ల స్పీడ్లో అన్నట్టుగా పరిగెత్తడంలో నడుస్తున్నా, నడకే నడక తీరేట ఉంది, వస్తున్నాడు. అనాహుత మధ్వరం గచ్చేదు అంటాయి శాస్త్రాలు. ఒక సుభిక్షమైనటువంటి యొక్క దేశానికి క్షేమం కలిగే చేసేటువంటి ఒక మహత్తరమైన ఒక యజ్ఞం జరుగుతూ ఉంటే ఆహ్వానం లేకపోయినా కూడా పండితుడైన వాడు జ్ఞానభావనతో వెళ్ళవచ్చు. ఏమంటే మీరు మాకు కబురు చేయలేదు, శుభరాగ ఇవ్వలేదే, బొట్టు పెట్టి పిలవలేదే అనక్కర్ల. పెళ్ళ పేరంటాల వ్యవహారికంగా ఇది ఉందేమో తోచదు కానీ అనాహుత మధ్వనం విద్వాంసుడైనటువంటి వాడు వెళ్ళవచ్చు. విద్వాన్ సర్వత్ర పూజ చేయదు కదా, విద్వాంసుడు ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఆయనకి అనుమతి అక్కర్ల. ఇప్పుడు మనం అతిథి అభ్యర్థి ఎవరైనా రావచ్చు మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ మహానుభావుడు లోపలికి వచ్చేటప్పుడు అక్కడ యజ్ఞం చేసినటువంటి వాళ్ళు ఎవరు? ఆచార్య బ్రహ్మలు. ఆచార్యుడు బ్రహ్మ, ద్రష్ట ఉపద్రష్ట, లేదా ప్రాంతీయ భాషలో సందర్భాన్ని బట్టి గాణాపత్యుడు, సదస్యుడు, పరిచారకుడు. ఆచార్య పంచకము ద్వారా పంచభూతాత్మైనటువంటి ఈ లోకంలో యజ్ఞం సాఫల్యం అవుతుంది. ఈ యొక్క యజ్ఞ ద్రవ్యం శేషించినటువంటిది ఆచార్యుల వారికే ఇవ్వాలి, ఇది సంప్రదాయం. వాడగా ఏదో ప్లాన్ ప్రకారం తెచ్చుకుంటాం. ఈ సంప్రదాయం ఉండగా మొత్తానికి వాళ్ళంతా కూడా మహామంత్రానుష్ఠాన పరులు గనక వాళ్ళు ఆ ప్రకారంగా యజ్ఞాన్ని పూర్తి చేసినటువంటి సందర్భంలో ఇక ఈ కుర్రవాడు వచ్చేసి మహారాజా యజ్ఞాన్ని ఆపండి అన్నాడు. అదేమిటి, ఎవరైనా వచ్చాయా పూలు తీసుకోండి, పండ్లు తీసుకోండి, 10 బస్తాలు బియ్యం తీసుకోండి, లేదా ఏదైనా పత్రం పుస్తకం 10 లక్షలు డబ్బులు తీసుకోండి అంటాం లోకంలో వింటా, లేదా నమస్కారం చేసి కూర్చుంటా ఇచ్చిన ప్రసాదం తీసుకెళ్ళడం లోకంలో సహజంగా, ఇదేమిటి మహారాజా యజ్ఞాన్ని ఆపమన్నాడు. చేయించే వాళ్ళంతా దరిదాపు 100 సంవత్సరాలు పడిన వాళ్ళు, చెప్పేటువంటి ఆయన సుమారు 10 సంవత్సరాలు వేసుకోవాలి. ఇప్పుడు ఆపాలా అక్కర్లేదా? ఒక క్షణం అందరూ ముఖముఖాలు చూస్తున్నారు. ఆచార్య బ్రహ్మలు చూస్తే బ్రహ్మవర్చస్సు కనిపిస్తుంది. 154 మంది సూర్యులు ఒక చోట ఇమిడిన సందర్భంలో వచ్చే ప్రకాశం కనిపిస్తుంది. ఆ ముఖంలో 100 మంది చంద్రకాంతి బింబములతో కూడినటువంటి యొక్క చక్కని వెలుగు కనిపిస్తుంది. బ్రహ్మవర్చస్సు ఉట్టి పడుతుంది. ఎవరు ఈయన? పరబ్రహ్మ పరమాత్మ, ఏ పేరు కలిగిన వాడు, ఎందుకు వచ్చాడు ఇక్కడికి అనే సందేహం వచ్చింది వారికి. సరే మొత్తానికి ఆయన గారు వచ్చారు, యజ్ఞం ఆపమన్నారు. సరే ఆచార్య బ్రహ్మలు పండిత భాష పండిత భాషే గనక, పామరులు పామరులే గనక, అవగాహన శక్తితో యజ్ఞం ఆపేశారు. అంటే ప్రాయశ్చిత్తపూర్వకంగా ఏదైనా ప్రమాదవశాత్తు ఆపడానికి తగిన ప్రాయశ్చిత్త విధులను ఉంటాయి. మంత్ర మధ్యే, క్రియామధ్యే, విష్ణు స్మరణపూర్వకం అని ఏదైనా పొరపాటు జరిగితే, తోచక ఏదైనా అప్రస్తుతంగా మనం ఏదైనా ప్రవర్తిస్తే మరి తెలిసో తెలియకో ఆ విష్ణు స్మరణ చేయడం వల్ల యజ్ఞం సాఫల్యం అవుతుంది, దోషం ప్రాప్తం కాదు అని ఒక సంప్రదాయం. ప్రాయశ్చిత్తపూర్వక విధులు కూడా చెప్పారు గనక ఆ ప్రకారం యజ్ఞం ఆ క్షణంలో ఆపేశారు. జనమేజయ మహారాజు గారి గోత్రం పేరుతో దేశక్షేమం కోసం కాక తండ్రి గారి యొక్క ముక్తి మార్గం కోసం అంటే మోక్షం కలంకం చేసే యజ్ఞం. క్షణం ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకున్నారు చేయించే విద్వాంసులు. ఏం తోచలేదు ఎవరికి, ఎందుకు ఏం చేయాలి. ఆ తర్వాత సరే ఈయన చూస్తే మహర్షిగా కనిపిస్తున్నాడుగా, ఎవరైనా తర్వాత అడుగుదామని చెప్పి ఉచితాసనం మీద భారతీయ ధర్మ ప్రకారంగా కూర్చోబెట్టారు ఇతన్ని. సరే మొత్తానికి పాదాలకు నమస్కారం చేశారు. ఆ మధుర పదార్థాలు ఏవో పండ్ల చేతిలో పెట్టారు, మెడలో పుష్పహారం వేశారు, పాదాలు కడిగారు, నీటిని ఎత్తిన చల్లుకున్నారు. కాస్త ఆ విసిరికర్త ఇలాగా విసిరారు, స్వామి తమ పేరేమిటో తెలుసుకోవచ్చు సార్ అన్నారు. ఈ శరీరానికి ఆస్తికుడు అంటారన్నారు. యజ్ఞం ఆపమన్నారు, తమరు కారణం ఏమిటి అని అడిగారు. మోక్షం కలగాలంటే సర్పములు చంపం లేదు, వంశక్షీణం అవుతుంది సర్పములు చంపితే. అంటే సర్పములు కామ్యార్థి అనేటువంటి సద్గృహస్థు చంపకూడదు. గర్భధారణ పొందరు స్త్రీలు, పొందినా కూడా చీముతో మూగి వాళ్ళై పుడతారు సంతానం. లేకపోతే గ్రహణంలో ఇలా కట్టైనట్టుగా ముక్కు కట్టైనట్టుగా పుడతారు కొంతమంది. లేదా మొత్తానికి వంశక్షీణ, వంశానికి కీడు. మోక్షం పొందాలంటే తండ్రి గారికి స్వర్గం కావాలంటే రకరకాల విధానాలు ఉన్నాయి. మీ తండ్రి గారు గొప్ప మహానుభావుడు, మీరు గొప్పగా ఈ రాజ్యంలో సుభిక్షమైనటువంటి ధర్మ పరిపాలన చేయవలసిన భవిష్యత్తు ఉంది మీ లక్షణాలు చూస్తూ ఉంటే. కనుక మీలాంటి వాళ్ళు సర్పములు చంపడం, సర్ప యజ్ఞం చేయడం ఇది మహాదోషం కాదు, ప్రపంచ స్థాయిలో పీడిస్తుంది ఈ బాధ. మహారాజా, చిన్నవారైనప్పటికీ కూడా మీరు చెప్పుడు మాటలు విని పొరపాటు పడకుండా ఒక బ్రాహ్మణుడిగా, మహానుభావుడిగా కాకనే ఒక మహర్షిగా, ఒక సద్భావనతో దేశక్షేమం కోసం చెప్తున్నాను. ఈ తండ్రి గారికి మోక్షం ఈ సర్పయజ్ఞం వల్ల రాదు. బ్రాహ్మణులు సద్భావనతో మీ యందు మీ శ్రేయస్సు కోరి తండ్రి గారి యొక్క మోక్షం కొరకు చేద్దామంటే చేస్తున్నారు కనుక మీ కోరిక మీద. సరే కలవు కర్తా చెలిప్యతే, అంటే ఏదైనా సలహా చెప్పినప్పుడు ఆ వ్యక్తికి ఆ పుణ్యపాపాలు ఉంటాయి కనుక చెప్పిన వారు ఎవరో నాకు తోచకపోవచ్చు, కానీ మరి మీరు మాత్రం ఇప్పుడు ఈ యజ్ఞాన్ని ఆపి మీ తండ్రి గారికి నిజంగా మోక్షం రావాలి అనే దానికి ఉపాయం నేను చెప్తాను. మధ్యలో యజ్ఞం ఆపారు కనుక ద్విగుణీకృత దక్షిణ ఇచ్చి బ్రాహ్మణులకి నమస్కారం చేసి క్షమాపణ కోరి ఇంటికి పంపించండి. ఆ యజ్ఞకుండం, యజ్ఞ వేదికలు ఏదైతే ఉన్నాయో ఉద్వాసం చెప్పండి. పునరాగమనాయచ శోభనార్థే పునరాగమనాయచ ఇలాగా చెప్పి, సరే ఆ ప్రాయశ్చిత విధులు ఏదైతే చెప్పేసి ఆ యజ్ఞాన్ని అంతవరకు ఆపేసి సర్పములు దానిలో పడకుండా ఆ ప్రధాన కలశంలో అష్టనాగులను ఎవరైతే ఆ నాగరాజులను ఆహ్వానం చేశారో వాటన్నిటి కూడా మరి మొత్తానికి ఉద్వాసం చెప్పి ఆ రెండు రెట్లు దక్షిణ ఇచ్చి బ్రాహ్మణులకు ఇబ్బంది లేకుండా సంప్రదాయ ప్రకారంగా పంపించారు. పంపించిన తర్వాత ఈ ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు, అయ్యా ఈ శౌనకాది మహర్షులు అడుగుతున్నారు ఆస్తికుడు ఎవరు, యజ్ఞం ఆపేశారు అయిపోయింది. ఇంకొక మాట చెప్పాడు ఆయన, మీ తండ్రి గారికి మోక్షం కావాలి అంటే జనమేజయ మహారాజా వ్యాసుల వారి లాంటి మహానుభావుల ద్వారా దేవీ భాగవతాన్ని తమరు సమగ్రంగా వినండి, అంటే సంపూర్తిగా వినండి. 18,000 శ్లోకాలు 12 స్కంధాలు 366 అధ్యాయాలు. మీ తండ్రి గారికి మోక్షం వస్తుంది, మీరు దీక్ష తీసుకుంటారు, దేవీపరమైన దీక్ష తీసుకుంటారు, తీసుకుంటారా లేదా అలా తీసుకుంటారా అన్నాడు బ్రాహ్మణ వాక్య జనార్దన, తీసుకుంటారు అన్నాడు. సరే దేవీ భాగవతంలో చివరిగా ఆయన దీక్ష తీసుకోవడం జరుగుతుంది, అది వేరే విషయం. మణిద్వీప వర్ణనలో లాస్ట్లో వస్తున్న అంశం. అయితే ఈ ఇప్పుడు ఈ ఆస్తికుడు ఎవరు అని అడిగారు. ఇంత చంటిపిల్లవాడేంటి, ఇంత జ్ఞానంతో మహానుభావులు చేసే యజ్ఞాన్ని ధిక్కరించి చేయకూడని పని ఏమిటో, చేయదగిన పని ఏమిటో చెప్పడం ఏమిటని ఆలోచించిన సందర్భంలో సరే మొత్తానికి ఆస్తికుడు యొక్క విషయాన్ని చెప్తున్నారు. సూత మహర్షి వారు నైమిషారణ్యంలో భారత భూభాగంలో శౌనకాది మహర్షులకి అదే విషయాన్ని శ్రీభువనేశ్వరీదేవి అనాది కాలంలో ప్రథమంగా వ్యాసుల వారికి చెప్పారు ఆంతరంగికంగా ఒక అనుగ్రహ భావన చేత. వినతా కద్రువ అని కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆయనకి ఇద్దరు భార్యలు వినతా కద్రువ అంటారు. వాళ్ళ గురించి వేదనలో కూడా చాలా చరిత్రలు ఉన్నాయి. అయితే ఈ వినతా కద్రువ అనబడేటువంటి వాళ్ళలో పెద్ద ఆమె కాస్త పాతకాలం నాటి ఆమె, కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం ఈ రోజుల్లో కూడా అంటారు ఆమె అబ్బే అబ్బే ఆమె సంగతి మాకేం తెలియదు పాతకాలం నాటి ఆమె. ఇక రెండో రకం పాతకాలం అంటే రెండోది ఏముంటుందండి, కొత్త కాలం. రెండు ఆమె ఎవరైతే ఉన్నారో కొత్త కాలం కేటగిరీ అని మనం అనకూడదు, కాస్త వ్యతిరేకంగా మాట్లాడుతుంది ప్రతి విషయాన్ని. ఎవరు ఏదైతే మామూలు ధోరణిలో ఉన్నదన్నట్లుగా సహజంగా మాట్లాడతారో దానికి భిన్నంగానే మాట్లాడుతుంది ఆమె. ఇంకొక విశేషం ఏంటి, ఆమె చెప్పింది అందరూ వినాలి, ఎవరు చెప్పినా ఆమె వినే స్వభావం కాదు ఈ కేటగిరీ మనిషి. రెండు ఆమె సంగతి కద్రువ అంటారు ఆమె పేరు. అరే మొత్తానికి ఓ రోజు కూర్చొని ఈ కౌశికుడు అనే బ్రాహ్మణుడు తపస్సుకి వెళ్ళాడు, ఏదో నదిలో స్నానం చేసి మాధ్యాహ్నికం చేసుకొని బ్రహ్మయజ్ఞం చేసుకొని కర్మకాండ పూర్తి చేసుకుని నిత్యాహ్నికం చేసుకుని కాస్త పొద్దుపోయి వచ్చి ఇంటికి వచ్చి ఏదో ఆ దేవతా నివేదన పెట్టుకొని విశ్రాంతి తీసుకొని మళ్ళీ అగ్నిహోత్ర సేవ చేసుకోవడం అరణ్యవాసంలో ఉండటం కుటీరంలో కాలక్షేపం చేస్తూ ఉంటే ఓనాడు యజమాని గారు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఈ వినతాదేవి స్వయం పాకం సిద్ధం చేయడానికి మగవాళ్ళు ఆలస్యంగా వస్తారు కదా అని సరే ఏదో ప్రకారంగా కాస్త కుస్తో సిద్ధం చేసుకుంది. కద్రువ అనే రెండు ఆమె వంట వండేటప్పుడు సలహాలు చెప్తుంది కానీ వంట చేసే రకం కాదు, అట్లాంటి రకం అన్నమాట. సరే మొత్తానికి కాలక్షేమం వచ్చినప్పుడు నడిగడప మీద కాలు ఆడించుకుంటూ అంటే కాలు కదిలిస్తూ కూర్చుంది రెండు ఆమె. కాస్త లోపల భాగంలో భర్తగారు రావడం ఆలస్యం ఉంది కదా, ఫోన్లో వచ్చి కాస్త ఆలస్యంగా అనుష్ఠానం చేసుకుంటారని మామూలు కూర్చుంది. అప్పుడు అంది, ఏమమ్మా నువ్వు కాపురానికి వచ్చి ఇన్ని రోజులైంది, ఇన్ని సంవత్సరాలు అయింది, అసలు నీకు తెలివిందా అని అడిగింది. రెండవ పెద్దమ్మతో ఉంటుందండి, ఇదిగో గ్రహాలు బాగా లేకపోతే ఇలా ఉంటుంది పరిస్థితి. ఏమంటుంది, కౌశికుడు అనబడేటువంటి యొక్క భర్త పేరు అకారణంగా చెప్పడం, ఒక సద్ధర్మంతో ఉన్నటువంటి యొక్క బ్రాహ్మణ పత్రిని నేను అలాంటి యొక్క బ్రాహ్మణునికి సేవ చేయటమే మహాభాగ్యం, ఇంకా తెలివంటూ ఏమిటి అంటుంది ఈమె. ఈమె భావన ఇది ఆమె అంటుంది. అట్లా కాదు, నువ్వు నిజంగా తెలియగలదని పోయినట్టయితే నాకంటే ముందుగా వచ్చి బ్రాహ్మణుని యొక్క ఆ అనుగ్రహాన్ని పొందాను, నేను గొప్పదాన్ని పెద్ద భార్యని నువ్వు అనుకుంటున్నావేమో నాకు తెలుసు, లోకలు కూడా ఎవరు వెంటే పెద్దవారి అంటారు, నన్ను చూపించడం లేదు, నీ వల్ల నేను అవమానం పడుతున్నాను, కానీ ఒక విషయం చెప్తున్నాను, అదిగో ఆ పైకి చూడబోంది. పైకి చూస్తే ఏం కనిపిస్తుంది, సూర్యుడు కనిపిస్తున్నాడు. ఆ సూర్యుడికి ఉండబడే సప్తాశ్వర ధమారూఢం అన్ని సూర్యుడికి 7 గుర్రాలు ఉంటాయని మనం వింటాం కదండి మనం. ఆ గుర్రముల యొక్క తోక ఏ రంగులో ఉంది చెప్పు, నీ తెలివి ఏమిటో ఇప్పుడు తెలిసిపోతుంది, అటో ఇటో తెలియాలి, ఇప్పుడు ఇప్పుడే తెలుసాలండి. ఇట్లా ఉంటాయండి, తోచి తోచనమ్మ తోడుకాడు ఇంటికి పోయింది. ఈ దేవీ భాగవతం లేదు తల్లిలా రక్షమించండి అంటే ఇట్లాంటి పనులు చేస్తారు భారతదేశంలో పుట్టి. 7 కోట్ల మహామంత్రాలు జపం చేయాలి దేవుడా, ఒక అక్షరం కాక 124 అక్షరాలు 100 అక్షరాల మంత్రాలు ఉన్నాయి, శ్లోకాలు ఉన్నాయని పెద్దలు చెప్తుంటే ఈ కబుర్లు చెప్పుకుంటున్నారు వీళ్ళు. ఆమెంది గుర్రముతో ఒక ఎట్లా ఉంటుంది, తేనె రంగులో ఉంటుంది కాదు, తెలుపు రంగులో ఉంది. పోనీ తెలుపు రంగులో ఉంది కాదు, నువ్వు చూపిస్తావా తెలుపు రంగులో, నలుపు రంగులో ఉంది. నలుపు రంగులో ఉంది అని నువ్వు ఒప్పుకో, ఒప్పుకుంటే అక్కడ కూడా చూపించు, ఇదిగో గుర్రం తోక కౌశిక బ్రాహ్మణ ధర్మపుత్రుని కనుక నల్లగా ఉంది తోక అని నువ్వు చూపిస్తావా, ఏమో స్వామివారి అనుగ్రహం ఉంటే చూపిస్తానేమో. ఇట్లాంటి మాటలు నేను నమ్మేదానిగా నువ్వేమనుకుంటున్నావో, ఇట్లాంటి మాటలు నేను నమ్మను, నువ్వు గనక చూపించగలిగితే నీకు నేను సేవ చేస్తా. నువ్వు గనక నిజంగా గుర్రంతో ఒక నల్లగా ఉందని చూపించలేకపోతే, అంటే నువ్వేం చెప్పావు, మొట్టమొదటి తేనె రంగు కాదన్నా నేను, తెలుపు రంగు కాదన్నా నేను, నల్లగా ఉంది అని నేనంటున్నాను, నల్లగా లేదని నువ్వు అంటున్నావు. నువ్వు గనక అక్కడికి వచ్చావు ఆ ముసలాయన దగ్గర, ఎవరి దగ్గర, సూర్యుడి దగ్గర నువ్వు ఓడిపోయినట్లయితే నువ్వు బతికున్న వాళ్ళు నాకు చాకరి చేయాలి. అంటే చాకరి అంటే అర్థం ఏమిటి, నదికి తీసుకెళ్ళాలి, ఎక్కడ చేత్తో పట్టుకుని కాదు ఇక్కడ ఎక్కించుకొని అందరూ చూస్తుండగా స్నానం చేయించాలి, ఒళ్ళు రుద్దాలి, గుడ్డలు ఉతకాలి, సేవ చేయాలి, కాళ్ళు పట్టాలి, తాటాకులు విసిరాలి, కొత్త పెట్టి మెల్లగా విసిరాలి. ఎప్పుడు ఎప్పుడు చెప్పక ముందే అప్పుడు, సరే అర్థమైందిగా, సేవ చేయాలి, ఇట్లాంటి పనులు చేయాలి, ఎన్నేళ్ళైనా చేయవలసిందే. ఇలాగ చెప్పారు ఏముంది అమ్మా, అబద్ధం ఎందుకు, మనం బ్రాహ్మణ జాతిలో అబద్ధం చెప్పకూడదు కదా, సుబద్ధమే ఆడదాం, అబద్ధం ఆడే జీవితం ఏముంది అంటే, అలా కాదు, నువ్వు నిజంగా ఆయనకి భార్య అయితే ఈ పని చేయి, భార్య కాదంటే అదిగో అందరితో చెప్పి భార్య కాదు వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపో, ఇలాగా చెప్పారు. ఇలాగా చెప్పేటప్పటికీ ఆవిడ అంటోంది, ఇంత భయోత్పాతమైనటువంటి దురదృష్టం ఇవాళ శనివారం నాడు నాకు పట్టింది, ఈ కారణం ఏమిటో నేను తెలుసుకోలేకపోయాను, సరే ఏమైనప్పటికీ కూడా ఈ కారణాన్ని నేను గుర్తించలేను గనక నా యోగం ఎలా ఉంటే అలా జరుగుతుందని చెప్పేసి మొత్తానికి కౌశికుడు యొక్క తపోమహిమతో కూడినటువంటి యొక్క భార్యలు కనుక ఆనాటి సంఘంలో ఉండబడే వాళ్ళ పెద్దలు చేసిన తపోనిష్ట వల్ల సూర్యభగవానుడు దర్శనం ఇచ్చారు వీరికి, వీళ్ళ కోరిక మీద. ఆ సందర్భంలో ఆ తాతగారి గుర్రాలు ఎలాగున్నాయంటే సామాన్యంగా తెల్ల గుర్రాలు చూస్తూ ఉంటాం, మామూలుగా తేనె రంగులో గుర్రాలు ఉంటాం చూస్తూ ఉంటాం, గుర్రం తోక మీద నల్ల మచ్చలు ఉంటాం చూస్తాం, తోక మొత్తం నల్లగా ఉందని చెప్తుందిగా ఈవిడ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవిడ చెప్తుంది నేను నల్లగా ఉన్నాయని చెప్తున్నాను, ఆవిడ మొట్టమొదటి తేనె రంగు తెల్ల రంగు అనే తర్వాత చెప్పింది, కనుక నా సంతానం ఎవరైతే ఉన్నారో మాకంటే ముందర వెళ్ళి ఆ గుర్రం తోకలకి నిండుగా మీరు చుట్టుకొని నల్లగా కనిపించండి, రెండో ఆవిడ చెప్తోంది సంతానంతో. తల్లి ఆజ్ఞ పరిపాలన చేయడం అలవాటుగా ఆ ప్రకారంగా వెళ్ళి ఆ గుర్రం తోకకు నల్లగా ఉండబడేటువంటి దశలో ఉండేటప్పటికి ఇద్దరు వెళ్ళారు. ఆ తాతగారికి నమస్కారం చేశారు, అమ్మా కౌశిక బ్రాహ్మణుల యొక్క భార్యలు ఇవాళ మా దగ్గరికి వచ్చారంటే చాలా అదృష్టం, ఏదో వాళ్ళ చేతనైన పత్రం పుష్పం సంప్రదాయం ఉంటుందిగా ఆ ప్రకారంగా వాళ్ళని పూజ చేస్తారు, ఎందుకు వచ్చారు మీరని అడిగారు తాతగారు సూర్యభగవానుడు. ఏం లేదు స్వామి, తమరు అధిష్ఠించి ప్రయాణం చేసేటువంటి గుర్రముల యొక్క తోకలు ఏ రంగులో ఉన్నాయో మా ఇద్దరికి పోటీ పడ్డది, మరి చూద్దామని వచ్చామన్నారు. అయ్యోయో ఇంత చిన్న విషయం అమ్మా, మీరు చెప్తే ఆ సద్బ్రాహ్మణుడు కోరితే నేనే వచ్చేవాడిని కదా, చూడండి వాళ్ళ వైభవం ఏంటో, సూర్యుడు అంటున్నాడు నేనే వచ్చేవాడిని కదా అమ్మా, మీరు ఇంత దూరం శ్రమపడి వచ్చారా, అయ్యో ఏముందమ్మా చూడండి దానికే ఉంది, మీకు తెలియందే ఉంది, మీకు తెలియంది ఉంది పెద్దవారుగా అన్నారు. ఎలా ఉన్నాయి తోకలు, నల్లగా ఉన్నాయి, అసలు నిజంగా తోకలు ఎలాంటివి, తేనె రంగులో ఉన్నాయి, సప్తాసుర రథమారూఢం అంటే తోకలు మామూలుగా ఉన్నాయి. అంటే ఈమె చెప్పిన స్వార్థంతో కూడినటువంటి యొక్క ఈ ప్రయత్నం సంతానం ద్వారా ఆ ఒక పాము రూపంలో, పాముల రూపంలో ఆ తోకలు చుట్టుకోండి, చూసావా ఇట్లా దగ్గరికి రా, పిలవమంటావా తాతగారిని, పక్క వాళ్ళని పిలవమంటావా, ఎట్లా ఉన్నాయి తోకలు అమ్మా, నల్లగా ఉన్నా, నల్లగా ఉన్నాయా చెప్పు, మూడుసార్లు చెప్పు, గుర్రం తోకలు నల్లగా ఉన్నాయి మూడుసార్లు చెప్పు, అందరూ వినాలి, మూడుసార్లు చెప్పు, ఓడిపోయినానని చెప్పు, ఓడిపోయినానమ్మా, గుర్రం తోకలు నల్లగా ఉన్నాయమ్మా, సరే ఇక తాతగారు నమస్కారం వెళ్ళొస్తా ఉన్నారు, వచ్చారు కింద. వచ్చేసిన తర్వాత భర్తగారు వచ్చారు, భర్తగారు వచ్చిన తర్వాత ఇక ఎడమొఖం పెడమొఖం ఎవరితో, భర్తగారితో కాదు, ఇద్దరిలో రోజు మరి ఉండబడేటువంటి ఇద్దరు భార్యలు కాస్త కొస్తూ ఆయన ఉన్నప్పుడైనా ఒక మాదిరిగా కలయికతో ప్రశాంతంగా ఉండేవాళ్ళు, మరి షష్టాష్టకం ద్విద్వార్సం అని జ్యోతిషాస్త్రంలో చెప్తారు, ఇట్లా ఉన్నారేమిటా అని ఈ బ్రాహ్మణుడికి అనుమానం వచ్చి, అయినా ఆడవాళ్ళులే సహజంగా ఇట్లాంటి లక్షణాలు కూడా ఉంటేనే కానీ వాళ్ళకి ఆ శోభ రాదు, చెప్పుకోవాలిగా చరిత్రలో భవిష్యత్తులో ఫలాన వాళ్ళు ఇట్లాంటి కాలక్షేపం చేశారని అనుకుని ఆయన మనసును తమాయించుకొని ఏదో మొత్తానికి కాలక్షేపం చేసి మొత్తానికి విషయం తెలుసుకున్నాడు. జరిగింది ఏమిటో చెప్పింది, ఏమండి మీరు ఏమనుకుంటున్నారో ఏమో, ఆ పెద్దవాడు ఉంది చూడండి, ఆ ముఖం చూడండి ఎలా ఉంది, అసలు చూసారా ఎలా ఉంది, నా ముఖం ఎలా ఉంది, ఆమె ముఖం ఎలా ఉంది, ఇదిగో ఆవిడ ఉండి లేనట్టే ఓడిపోయింది, ఎందుకు బలానా కారణం. అయితే సూర్యభగవానుడు ఒప్పుకున్నాడు, చంద్రుడు ఒప్పుకున్నాడు, అందరూ విన్నారు, అందరూ తెలుసుకున్నారు, ఎంత తెలివి తక్కువ దద్దమని చేసుకున్నారండి వివాహం, మీరు అన్ని తెలిసినటువంటి బ్రాహ్మణులు వేదశాస్త్రాలు చదివి గుర్రంతో ఒక రంగు చెప్పలేని భార్య భార్య ఎందుకండి, ఇదిగో నేనున్నాను చూడండి, నేను గెలిచాను, సూర్యుడు ఒప్పుకున్నాడు, గుర్రంతో ఒక నల్లగా ఉంది, ఒక విషయం మీకు చెప్తున్నాను మగవారికి రోజు రోజు చెప్పలేను, ఈనాటి నుంచి ఆమె బతికున్నాడు ఆమె పిల్లలతో సహా నా కోరిక తీరేంత వరకు రోజు నేను చెప్పినటువంటి యొక్క వెట్టి చాకరి ఎడ్డి చాకరి చేయవలసిందే నాకు, మగవాళ్ళు ఆడవాళ్ళ విషయం మీరు పట్టించుకోకూడదు, మా విషయం వేరు, వెళ్ళండి. భర్త కూడా ఒక శాసనం చేసింది ఆవిడ, పట్టించుకుంటే ఏమేమి ఉండగలుగుతాడు ఆ దెబ్బకి? ఏమండి ఆ స్థితిలో ఈయన అన్నాడు, ఇవాళ ఏదో శనివారం మనకు కాస్త ఏమంటారు శనిదేవుడు ఆగ్రహించాడేమో, మన స్థితి గ్రహించలేదేమో అనుకొని అరే మొత్తానికి కాలక్షేపం జరుగుతుంది. మర్నాటి నుంచి ఈమె సేవ ప్రారంభమైంది. ప్రారంభమై నదికి తీసుకెళ్ళాలి, మోసుకొని అందరూ చూస్తుండంగా నదిలో ముంచాలి, గుడ్డలు తగాలి, ఒళ్ళు రుద్దాలి, స్నానం చేయించాలి, తీసుకురావాలి, ఆహారం పెట్టాలి, పాదాలు ఒత్తాలి, వగైరాలు వింజామరల్లాగా విసిరికలు పెట్టి విసిరాలి, చెప్పిన మాట వినాలి. ఎన్నాళ్ళు అంటే నాకు ఇష్టమైనన్నాళ్ళు, ఆమె బతుకునన్నాళ్ళు, ఏది ఓడిపోయినా బతుకునన్నాళ్ళు, ఇది నియమం. సరే ఈ ప్రకారంగా 2 రోజులు 3 రోజులు అయిపోయిన తర్వాత క్రమక్రమంగా కాలగర్భంలో ఇదంతా జరుగుతుంది. సొంతగా సొంత విషయం కనుక ఎవరు దీనిలో తలదూర్చి అమ్మ అది ఎందుకు చెప్పలేకపోయారు. సందర్భంగా కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఈమెకు వయోవృద్ధత్వం వచ్చింది, కాళ్ళు చేతులు ఆధీనం తెప్పిస్తుంది పెద్దావిడికి, వినతాదేవికి. ఆ సందర్భంలో ఈవిడ అంటోంది, నువ్వు సమానంగా శ్రద్ధగా పనిచేయట్లేదే ఇదివరకు లాగా నా దగ్గర, నిర్లక్ష్య వైఖరి చూపిస్తున్నావు, నువ్వు నిర్లక్ష్య వైఖరి చూపించినా కూడా మరి నీకు మాత్రం ఈ అవమానం తప్పదు, నా సేవ చేయటం వల్ల నీ జన్మ చరితార్థం అవుతుంది అని చెప్పి మొత్తానికి ఈమె స్వార్థం ప్రకటించి మొత్తానికి ఆమెను హింస పెడుతోంది ఈ మాటలతో, ఇదివరకు చాకరితో కాదు. ఈ సందర్భంగా ఒకనాడు ఆమెకి సంతానం కలిగితే ఆ సంతానాన్ని పిలిచి అంటుంది వినతాదేవి, నైనా నేను చాలా రకాల సేవలు చేశాను, ఇంట్లో విరోధాలు గృహఛిద్రాలు పనికిరావని, ఇంట్లో పోట్లాడుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు, ఇట్లాంటి విషయాలు లోపలికి తెలిస్తే కుటుంబానికి అవమానం అనే ఉద్దేశం చేత మీ నాన్నగారి గౌరవం బ్రాహ్మణీ ధర్మం దృష్టిలో పెట్టుకుని నేను ఎంతో సవినయంగా ప్రవర్తిస్తుంటే కూడా ఈవిడ నన్ను నా జీవితాన్ని నా మాటని రక్తి కట్టించలేదు, పైగా నన్ను అన్ని రకాలు కూడా అవమానం చేసింది, అయినప్పటికీ కూడా ఇక నాకు కూర్చొని లేచే శక్తి లేని సందర్భంలో ఆమెను రోజు నదికి తీసుకెళ్ళి మోసుకువెళ్ళి గుడ్డలు ఉతికి ఆహారం పెట్టి సేవ చేసేటువంటి శక్తి నాకు శారీరకంగా నశించింది. బ్రాహ్మణ జన్మ ఎత్తి మనం అబద్ధం చెప్పకూడదు, నువ్వు నా కుమారుడివి కనుక నువ్వు ఇంకొక రకంగా భావించకుండా ఎన్ని రకాల బాధ్యతలు ఉన్నా కూడా మీ నాన్నగారి అనుమతితో నేను చెప్తున్నాను, ఆయనేం కాదనడు. ఈమెకు కోరికలు తీరేంతవరకు నా తరఫున నా బాధ్యతలో నువ్వు సేవ చెయ్యి, ప్రార్థనాపూర్వకంగా చిన్న ఆమె అయినా ఆమె నేను అడుగుతాను, అమ్మా నేను నీకు సేవ చేయలేకపోతున్నాను, కాళ్ళు చేతులు పనిచేయట్లేదు, వృద్ధత్వం వచ్చింది, కనుక నువ్వు మరి గృహలక్ష్మివి కనుక నా కుమారుడు చేస్తాడమ్మా అని ఎట్లా అట్లా ఆమెను నమస్కారం చేసి మెప్పిస్తాను నాయన. అమ్మా నువ్వు చెప్పినటువంటి మాట ఏనాడైనా నేను ధిక్కరిస్తానా, తల్లి వాక్కు మరి దేవతా వాక్కు కదా అని ప్రయత్నం చేసి ఈ కుమారుడు మొత్తానికి ఆమెను ఏదో రకంగా కొద్ది రోజుల్లో ఒప్పించారు, ప్రయత్నం చేశారు, ఎడమొహం పెడమొహంతో ఉన్నారు, కుర్రవాడు సేవ చేస్తున్నాడు. కుర్రవాడు సేవ చేస్తున్న కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఏమంది, ఏమయ్యా మీ అమ్మ ఎంత తెలివిగలదో నీకు తెలియదు నాకు తెలుసు, మీ అమ్మ బూటకంగా నిన్ను పెట్టి తప్పించుకుంది జీవితంలో విరోధం లేకుండా, అయితే నా మాట ధిక్కరించిందని నేను చాలా బాధపడుతున్నాను, అయితే నీ మీద ఉండే ఒక మమకారం ఉంది, పెంతల్లి కదా నువ్వు ఎప్పుడైనా నమస్కారం చేస్తావు, ఏదైనా పని చెప్తే చేస్తావు, ఒక విషయం ఉంది మీ అమ్మ చేసిన ఉద్యోగం రక్తి కట్టాలంటే నా కోరిక ఒకటి తీర్చు నువ్వు ముందు, అయితే నా సేవ చేయడానికి నువ్వు అర్హుడవి, లేకపోతే నువ్వు సేవ చేయక్కర్లా, మీ అమ్మగారు ఏవో నీకు చెడ్డ అలవాటు నేర్పుతుంది అనుకుంటున్నాను, అమృతం తీసుకొచ్చి పెట్టాలి నాకు నువ్వు ఉంది, నిజంగా నా సేవ తెలుసుకున్నామంటే అమృతం పెట్టాలని ఉంది, అమృతం తీసుకురా కద్రువ అంటే రెండవ భార్య ఈ సవతి కుమారుడు పెద్దామ కుమారుడితో చెప్తోంది ఈ మాట, సేవ చేయడానికి సిద్ధమైన వాడితో. అమృతం ఎక్కడ దొరుకుతుంది భారతదేశంలో, అమృతం ఎక్కడ దొరుకుతుంది మహానుభావులారా? మనకు అమృతాలు ఏమిటంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, కొబ్బరి నీళ్లు, పళ్ళరసాలు, ఇవి అమృతం. అంటే మృతతత్వంతో కూడినటువంటి యొక్క అనిశ్చయమైన శరీరానికి ఆరోగ్యం ఆయుష్ కలుగ చేసేవి, వీటి ద్వారా పరమాత్మని పరమేశ్వరుని స్వామివారి యొక్క ఆ దివ్యపాదికులు అభిషేకం చేస్తే, శ్రవణం చేస్తే, పూజ చేస్తే మనకు ఆ అమృతముల ద్వారా వస్తాయి, పంచామృతములు అంటాం కదండి. ఆమె కోరే అమృతం ఇది కాదు, దేవతాలోకాల్లో ఇంద్రుడి దగ్గర నాగదేవతలు చుట్టూ సంరక్షణ చేస్తూ ఆ దర్భకూర్చలు పెట్టి ఆ బంగారు బిందెల్లో చక్కగా మూత పెట్టి రహస్యాత్ రహస్యంగా ఉంచినటువంటి దేవతలకు ప్రమాదం వర్ధిల్లినప్పుడు రాక్షసులకు కానీ ఇతరులకు కానీ వాళ్ళ ద్వారా దేవతాలోకాలకు ఇబ్బంది లేకుండా సంరక్షణ చేసేటువంటి యొక్క ఆ సనాతనమైనటువంటి యొక్క ప్రథమమైనటువంటి ఔషధం అని చెప్పలేము, ఈ అమృతం స్వీకరణ చేస్తే దేవతలకు బాగా ఆనందదాయకం కలుగుతుంది, ఇతరులకి ప్రమాదం కలుగుతుంది, ఇట్లాంటి అమృతం ఇంద్రుడు ఆధీనంలో ఉంటాయి ఆ బంగారు బిందుల్లో పెట్టి సంరక్షణ చేస్తూ. సరే ఈయన అనుకున్నాడు నాగజాతికి చెందిన కుటుంబం వెళ్ళది, ఈయన అనుకున్నాడు ఈ అమృతాన్ని మనం తీసుకురాకపోతే ఇప్పుడు మనల్ని చంపినా పెద్ద ఆశ్చర్యపడక్కర్లా, తల్లిని చంపినా ఆశ్చర్యపడక్కర్లా, కనుక ఇట్లా బ్రతికి ఉండి బాధపడడం కంటే మరి ఏదైనా ఒక పినతల్లి కూడా తల్లితో సమానమే కదా, ఆమె కోరిక తీర్చడంలో నష్టమేముందని నా శక్తి ఎంత నా వ్యవహారం ఎంత అని కాళ్ళు ముక్కు నోరు చేతులతో స్వర్గలోకానికి వెళ్ళడానికి అవకాశం లేదు కనుక మరి ఒక గరుత్మంతుడి వేషం ధరించి, అంటే గద్ర వేషం ఉంటుంది, ఆ గరుత్మంతుడి వేషంలో నేను వెళ్ళి అమృతం ఇంద్రలోకంలో ఉంటుందని పెద్దలు చెప్తారు కనుక కాస్త జ్ఞానుడు కనుక అక్కడికి వెళ్ళి అమృతం చేసే ప్రయత్నం చేస్తామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సరే ఈ ప్రయత్నం ఎలాంటిదో రేపటి కథాభాగంలో వింటూ 8:45 అంటే రోజు కంటే ఓ పావు గంట ముందు మాత్రమే ఇవాళ కార్యక్రమం పరిశ్రమం చేయాలని పెద్దలు కార్యభారం చేత సూచించారు కనుక మిగతా విషయాన్ని రేపు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఇలాంటి యొక్క యథాశక్తి ఆ ప్రవచన సారాంశాన్ని వాగ్రూపంలో అనుగ్రహించినటువంటి యొక్క శారదాదేవి యొక్క దివ్య చరణములకు శ్రీవారి యొక్క ఆశీస్సులతో అర్పణ చేస్తూ శుభాంతంగా సుఖాంతంగా స్వస్తి.